अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां అందరం కూడా మరొకసారి ఆది దంపతులకు నమస్కారం చేసుకుందాం. ఒకనొకప్పుడు చిత్రకేతుడు అని పేరు కలిగిన ఒక మహారాజు గారు ఉండేవాడు. ఆయనకి అత్యద్భుత సౌందర్యం కలిగిన ముగ్గురు భార్యలు ఉండేవారు. రాజుగారు ధర్మాత్ముడు, నారదుడికి ప్రియ శిష్యుడు పైగా. గురువులకున్న లక్షణం ఏంటంటే శిష్యులు వినయంతో గురువుల్ని సేవిస్తే వాళ్ళు ఏమడిగిన ఇచ్చేస్తారు. గురువులకి శిష్యులే ప్రాణం. గురువులు ప్రియ శిష్యులకు పరమరహస్యములు తెలియ పలుకుదు రచల స్థిర కళ్యాణం వెయ్యది ఎరిగింపు అని పోతన గారు ప్రథమ స్కంధంలోనే చెప్పారు. ఒక్కసారి శిష్యుడు ఎవడైనా నేను నీవాడిని, నీ భక్తుణ్ణి, నన్ను ఉద్ధరించు, అనుగ్రహించు, మంత్రోపదేశం చెయ్యి అని ప్రార్థిస్తే ఆ శిష్యుడు ఎవడైనా ఇంక వాడికి అనవసరం. వీడు నా కులం వాడా, నా మతం వాడా, లేకపోతే నాకు ఆత్మీయుడా, లేకపోతే డబ్బున్నవాడా లేడా, ఇవేమీ సంబంధం లేదు. అసలు దత్తాత్రేయ సంప్రదాయం ఏది? అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా దత్తాత్రేయుడు ఎవడన్నా రాగానే మనిషి ప్రవర్తనను బట్టి వాడిని ఏదో ఒకటి అడిగేవాడు. ఒక ఆయన వచ్చాడు, ఒరే నీ మెళ్ళో ఉన్న గొలుసు ఇచ్చేయి అన్నాడు. వాడు హడిలిపోయి వెనక్కి వెళ్ళాడు. ఇక మళ్ళీ వాడికి మోక్షం రాలేదు. అంటే పరీక్షిస్తాడు దత్తాత్రేయుడు వీడు గొలుసు అడిగితే ఇస్తాడా లేదా, లేదా ఆయనకు గొలుసు ఎందుకు? ఇలాంటి గొలుసులు ఉఫ్ఫంటే సృష్టించగలడు ఆయన. ఇది దత్తాత్రేయులు వంటి అవధూతలు, పెద్ద గురువులు, గొప్ప గురువులు శిష్యుల్ని ఏదో రకంగా పరీక్షించి వీడు గనక లోబడతాడా, శరణాగతి పొందుతాడా, వాడిని ఉద్ధరిద్దాం, వాడు భయపడిపోతే ఇహ వాడి కర్మ వాడిది అనే ఉద్దేశంతో పరీక్షిస్తారు. శిష్యులు గనక లొంగారనుకోండి, ఇంక వాడికి యావజ్జీవితం సకల సుఖాలు ప్రసాదిస్తారు. గురువులంటే జ్ఞానులు గనక పైకి కనిపిస్తున్న ఈ రూపాన్ని చూసి ఎప్పుడూ మోసపోకండి. నెత్తిమీద జుట్టుందా లేదా, పంచి కట్టాడా, ఫ్యాంటు కట్టాడా, ఇవన్నీ భ్రమలు. యతులు ధరియంపని వేషములు లేవు అన్నారు. యతులు వేయని వేషములు అవనిగలవే. యతులు వేయని వేషాలు ఉండవు. శిష్యుల్ని పరీక్షించడం కోసం ఎన్ని చేయాలో అన్ని చేస్తారు. సరదాగా మాట్లాడినట్టు ఉంటారు, అంతలోనే తిట్టినట్టు ఉంటారు. మీరు చూశారు కదా ఎన్నో పర్యాయాలు. దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణంలో చెప్పాం కదా, ఇంద్రుడి అయితే నెత్తి మీద కాలుతున్న కట్టెతో కొట్టాడు. అదే మహావీరుడిగా మార్చినటువంటి కార్తవీర్యార్థుడు మొదలట్లో సొట్ట చేతులతో ఉండేవాడు, ఆయనకైతే చేతులు కూడా కాల్చేశాడు. అయినా పట్టుకుంటే అనుగ్రహిస్తారు. గురువుగారి పరీక్షలకి తట్టుకోలేకుండా తిట్టుకుంటూ పోతే ఇహమళ్ళీ గురువుగారి దగ్గరికి రాలేరు. గురువుల దగ్గర ఎలా ప్రవర్తించాలో పెద్ద కళ అన్నమాట అది. ఒక్కసారి గురువుగారు నువ్వు కారణజన్ముడివి లేక కారణజన్మురాలు అని ఎవరినైనా పొగిడినప్పుడు సంయమనం వహించారా, యావజ్జీవితం గురువుతోటి వెళ్ళగలుగుతారు.
ఒక్కసారి పిసరంత అహంకారం వచ్చిందా, నువ్వు గొప్పవాడని పొగిడిన వెంటనే ఇంకా తర్వాత వాడు యావత్ జీవితం గురువుగారితో ఉన్నవాడు మోక్షానికి మాత్రం వెళ్ళలేడు. అందుకని అచలస్థిర కళ్యాణాన్ని, శాశ్వతమైన కళ్యాణాన్ని, శుభాన్ని కలిగించడానికి గురువులు శిష్యుల్ని అనేక విధాల పరీక్షలు గురి చేస్తారు. నారద మహర్షి చిత్రకేతుడనే మహారాజు గారికి గురువు అయ్యాడు. నారదుడు ఎలాంటి పరీక్ష పెట్టినా చిత్రకేతుడు నెగ్గేవాడు. ఒక్కొక్కప్పుడు నారదుడు పాయసం తయారు చేయి అనేవాట. ఆయన పాయసం తయారు చేశాడు. చేయగానే ఈ పాయసం నా ఒళ్ళంతా పుయ్యన్నాడు నారదుడు. తింటాడేమో అనుకుని జీడిపప్పులు వేసి పాయసం తయారు చేస్తే ఒంటికి పుయ్యమంటాడేమంటారు ఈ పిచ్చాయనా అని ఆయన భార్యలు అనుకున్నారు. కానీ శిష్యుడు అలా అనుకోలేదు. మా గురువుగారు ఏదో కారణం చేత నన్ను పరీక్షిస్తున్నారనుకుని పాయసాన్ని ఆపాదమస్తకం ఒళ్ళంతా పూసేశాడనమాట. ఆయన సంతోషించి ఇప్పుడు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఈయన వెంటనే నాకు ఒక మంచి కొడుకు కావాలి, ఆ కొడుకు బంగారం రంగులో ఉండాలి, వాడు చూసి చూడగానే ఎవరినైనా ఆకర్షించగలగాలి అని ఏదో అనబోయాడు. ఈ కోరికలు పెరగడంతో హఠాత్తుగా వాగ్బంధనం అయిపోయింది. అందుకే గురువుల దగ్గర ఎక్కువ కోరికలు కూడా కోరకూడదు. గురువుగారు కటాక్షించండి అంటే కటాక్షిస్తాడు. మహాత్ముల లక్షణం ఏంటంటే, గురువుగారు నేనేమిటో మీకు తెలుసు కనుక నేను ఎలా ప్రశాంతత పొందుతానో దానికి తగిన మార్గం చూపించండి అని మాత్రమే అడుగుతారు ఎక్కువ మంది శిష్యులు. ఏది జ్ఞానం వల్ల. అదే అజ్ఞానం ఉంటే ఏమండో నేను కోటీశ్వరుని చెయ్యండి, మళ్ళీ నా కోట్లు ఎక్కడికి పోకుండా నా పిల్లలకే వెళ్ళేలా చెయ్యండి, ఆ కోట్లు ఈ కోట్లు ఈ కోట్లన్నీ పోగేసుకుని ఏ పాట్లు లేకుండా ఉండడానికి ఏం చేయాలో అవన్నీ చెయ్యండి అని పాపలాలా కోరికలు పెంచుకుంటూ పోతారు. ఈయనకి కోరికలు పెరుగుతుంటే నారదుడు వెంటనే వాక్స్తంభనం అయిపోయేలా చేశాడు. వెంటనే వాక్ ఆగిపోయింది. క్షణంలో మాట్లాడదామనుకున్నవాడు మాట్లాడలేక కోరిన కోరికలు చాలండి, కొడుకునివ్వండి అన్నాడు. నువ్వు ఈ రోజు నుంచి నీ ముగ్గురు భార్యలకి రోజు ఒక్కొక్క పండు పట్టుకొచ్చి పెట్టు. ఏ భార్య చేతిలో పండు మాడిపోకుండా నల్లగా మారకుండా ఉంటుందో ఆవిడ సంతానం పొందుతుంది. ఒకవేళ నీ భార్యల ముగ్గురికి మూడు మామిడి పండ్లు ఇచ్చినప్పుడు ఇతర భార్యల చేతుల్లో మామిడి పండు నల్లగా అయిపోతే వాళ్ళని ఆ పండు తినొద్దను, తింటే ప్రమాదం. చేతిలో పండు నల్లగా మాడకుండా తాజాగా సుకుమారంగా రంగుతో సువాసనతో ఉంటే ఆ పండుని ఆ భార్యనే తినమను, ఆవిడికి సంతానం కలుగుతుంది అన్నాడు. అప్పటి నుంచి రాజుగారు రోజు ఏం చేసేవట, మంచి మామిడి పళ్ళు మూడు పట్టుకొచ్చి భార్యల చేతిలో పెట్టేవాడు. ఎప్పుడైనా మనకి ఒక పండు కానీ లేకపోతే పత్రం కానీ భర్త గురువులు దేవతలకి నివేదన చేసివ్వగానే మారు మాట్లాడకుండా తినేయాలి. కవర్లో పెట్టిస్తే మూడు రోజుల పాటు గదిలో పెట్టి కొళ్ళ పెట్టకూడదు. అలా కొళ్ళ పెడితే ఆ మామిడి పళ్ళ ఫలం పొందుతుంది, ఆ శక్తి పోతుంది, ప్రసాదం అనమాట. విష్ణోహ నైవేద్యం శిరసి గృహీత్వ, విష్ణువుకి నైవేద్యం పెట్టిన ప్రసాదం అయితే నెత్తి మీద పెట్టుకుని తర్వాత తినాలి. అదే శివప్రసాదం ఇస్తే కళ్ళకు అద్దుకుని భుజించాలి. రెండింటికి తేడా గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ఒక విష్ణు ఆలయానికి వెడితే పండు చేతిలో పెడితే ఆ పండు వెంటనే నెత్తి మీద పెట్టుకుని ఆ తర్వాత తినండి. అయ్యా కొబ్బరి పండు ఇచ్చారండి అంది ఒక ఆవిడ. కొబ్బరి పండు నెత్తి మీద పెట్టుకుని గుట్టుకుని మింగలేం కనుక ఇంటికి వచ్చి కొట్టుకుని కొబ్బరికాయ ముక్క తిను, దగ్గు వస్తే పెసరు తిని మిగతా పక్క వాళ్ళకి పెట్టు, దగ్గు లేని వాళ్ళు హాయిగా ఏ వంకాయ కూరలోనో వేసుకుని వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు తింటారు. అలా కాకుండా ఏ మామిడి పండుగ ఇస్తే వెంటనే చక్కగా తిను. తినగలిగిన పళ్ళు తినమన్నారు తప్ప తినడానికి పనికిరాని పళ్ళు గన్నేరు పళ్ళు తినమంటారా, ఎలా తినమంటారు? కాబట్టి పిచ్చి ప్రశ్నలు ధర్మ సందేహాలు అడగకూడదు. అదే శివుడి దగ్గర నైవేద్యం పెట్టిన పదార్థం ఏ పులిహారో ఇంకో దద్వజనో పెడితే కళ్ళకత్తుకుని అప్పుడు భుజించాలి. మళ్ళీ శివాలయంలో పత్రి చేతికిస్తే ఆకో లేకపోతే పుష్పమో దాన్ని కళ్ళకద్దుకుని నందీశ్వరుడి మీద పెట్టేయాలి. దాన్ని మాత్రం మీ నెత్తి మీద పెట్టుకునే అధికారం మీకు నాకు ఎవరికీ లేదు. మానవులు ఎవరూ కూడా శ్రీ మహేశ్వరుడికి సంబంధించిన పత్రి పుష్పాలని శిరస్సు మీద ధరించకూడదు, ధరిస్తే మూర్ఖుడవుతాడు వాడు. అదే విష్ణుమూర్తికి సమర్పించినటువంటి పుష్పం ఇస్తే వెంటనే కళ్ళకద్దుకుని నెత్తి మీద ధరించాలి. ఆడవాళ్ళకి పూర్వం జడ నోటి ఉండేది కాబట్టి జడలో పెట్టుకోవాలి. మగవాళ్ళకి చెవులు ఉన్నాయి కనుక చెవిలో పెట్టుకోవాలి. నెత్తి మీద పెట్టుకున్న వెంటనే పడిపోతుంది కనుక చెవిలో ధరించవచ్చు. ఒక్క తులసిని తప్ప, మానవులు తులసిని శిరస్సు మీద పెట్టుకుంటే వాడు కూడా మూర్ఖుడవుతాడు. ఇవన్నీ ఉట్టుట్టినే చెబుతున్నారేమో అనుకుంటున్నారు మీరు, ఇవన్నీ ప్రమాణం. శాస్త్రములు మనకి ఏం చెప్పినా కొండకు బద్దలు కొట్టినట్టు చెబుతాయి. వాటిని చెప్పినది చెప్పినట్టు ఆచరిస్తే శుభం పొందుతాం, వాటికి వ్యతిరేకంగా పెడితే ఎప్పుడూ నష్టమేది. తులసిని ఎంత సద్గురువైనా గురువుగారి పాదాల మీద వేయకూడదు, నెత్తి మీద పెట్టకూడదు, మెడలో మాత్రమే వెయ్యాలి. ఇన్ని నియమాలు జాగ్రత్తగా పాటిస్తే యావజ్జీవితం ఆనందంతో ఉంటాం. తెలుసో తెలియకో వీటికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధమైన దుఃఖం పొందకుండా ఉండరన్నమాట. అందుకని శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిపాలించాలి. గురువులు ఇక మీదట ఎప్పుడైనా మీ చేతిలో ప్రసాదం పెడితే వెంటనే ఎంతో కొంత నోట్లో వేసుకోండి, ఎక్కువ అయిపోతే పక్కవాడికి పెట్టండి. అంతేగాని నాకు వద్దండి కాస్త లడ్డు ఇంత పెట్టారు చేతిలో, షుగర్ అండి అన్నావు అనుకో, షుగర్ తెగ పెరిగిపోయి జీవితంలో నీకు కోలుకో, అంతే ఒక్క పిసర్ తిను వెంటనే నీకు రోగం తగ్గుతుంది. గురువుల ఆజ్ఞ అంతే, కర్తవ్యం అంతే. ఎంత లడ్డు పెడితే ఒకేసారి తినమని కాదు, కొంచెం స్వీకరించి తక్కింది. భార్యలకో, భార్యలు అంటే నేను చెప్పేది ఒక భార్యకే, మళ్ళీ పది మంది అని కాదు, అక్కడ భార్యలకి అంటే అక్కడ భర్తలు చాలామంది వస్తారు కనుక వీళ్ళందరికీ సామూహిక శబ్దం. ఇక్కడ భార్యలకు కానీ పిల్లలకు కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న భక్తులకు కానీ కొంచెం కొంచెం పెట్టుకుని స్వీకరించాలి. ఇప్పుడు ఆ పని చేయకపోతే దానివల్ల కూడా కొంత దోషం ఉన్నది. భర్త గారు నారదుడు చెప్పినట్టే ఈశ్వర ఆరాధన కేళి తత్పర పరాయణుడు కనుక శివుణ్ణి పూజించి మూడు మామిడి పళ్ళు పట్టుకొచ్చి ముగ్గురు భార్య చేతిలో పెట్టాడు. అందులో ఇద్దరు భార్యల చేతుల్లో ఉన్న మామిడి పండు చేతిలో పెట్టి పెట్టగానే ఒక రకమైన నల్లని మాగు వచ్చింది, మచ్చబడిపోయింది, కుళ్ళిపోయిన చేతులు లేక రోగం వచ్చిన చేతులు ఎలా ఉంటాయో అలా అయిపోయింది. ఒక్క ఆవిడ చేతిలో పండు మాత్రం మంచి ఎర్రని రంగులో ఉంది. వెంటనే ఆయన నువ్వు తినేయి అన్నాడు. ఆవిడ తిన్నది. ఈ ఇద్దరు భార్యలు పక్కనున్న వాళ్ళు కొత్త కొతలాడిపోయారు. మామిడి పండు అదే పండు భర్త మనకి ఇచ్చుంటే మన చేతిలోకి ఇవి రాగానే ఆ పళ్ళు ఎందుకు కుళ్ళిపోతాయి? ఈ మొగుడు పక్షపాతంతో కుళ్ళిపోయిన పండుని ఏదో మాయ చేసి పై పైన ఏదో రంగు పూసి మనకిచ్చుంటాడు. ఆ రంగు మన చేతిలోకి రాగానే పోయింది, అందుకని పండు కుళ్ళిపోయింది. ఆ భార్య మీద పక్షపాతంతో దానికి మంచి పండు ఇచ్చాడు. దానికి కొడుకు పుడతాడా, పుట్టని సంగతి చూద్దాం అని కొంచెం లోపల కొత్త కొత్తలాడారు. అందుకనే 30 మందిని చేసుకుంటే వచ్చే నష్టం ఇది. ఒక్క భార్య అనుకోండి, ఆవిడ పాటలు ఆవిడ పడేది. ముగ్గురు భార్యలు ఉండడం వల్ల రాజుగారికి ఈర్ష్య అసూయాదులు వచ్చాయి. దీనివల్ల మనకేం తెలుస్తుందన్నమాట, కలియుగంలో తప్పక ఏకపత్ని వ్రతులై సుఖంగా ఉండండి. బహుపత్ని వ్రతత్వంతో ఉంటే కొన్ని ఇబ్బందులు ఇలాగే వస్తూ ఉంటాయి అని చెప్పారు. మీరు అనగడచ్చు, ఏముండవు మాకెందుకు చెబుతున్నారండి అని. నేను మిమ్మల్ని అనుమానించి చెప్పట్లా, ధర్మశాస్త్రం చెబితే భవిష్యత్తులో అందరికీ అందిస్తారని. అంతేగాని నాకేసి చూశారని అనకూడదు. ఏమండి, ఎట్టి పరిస్థితుల్లో ఇది వ్యక్తికి చెప్పేది కాదు. సహజంగా పురాణాలు ఇవి కూడా ఒక వ్యక్తికని కాదు, అందరికీ పనికొచ్చే ధర్మాలు చెబుతాయి. దానివల్ల ఎన్నో లాభాలు ఉంటాయి కనుక. ఇప్పుడు ఈ ఒక భార్య పండు తిన్నావుడు గర్భవతి అయ్యింది. నిజంగా బంగారం లాంటి కుర్రాడు ఒకడు పుట్టాడు, ఎంత అందంగా ఉండేవాడో వాడు. వాడి ముఖం, వాడి జుట్టు, వాడి నవ్వు చూస్తే పండు వెన్నెల పూసినట్టుండేదనమాట. ఈ కొడుకును చూడగానే తక్కిన భార్యలకి లోపల ఉడికిపోయిందనగా వాళ్ళు ఒకరోజున రహస్యంగా ఇద్దరూ కూడా చెరికాస్త విషం పట్టుకొచ్చి కుర్రాడి నోట్లో పాల రూపంలో కలిపేసి పోసేశారు. పాపం తెలియక వాడు పాలు తాగాడు, ఆ పాలల్లో ఉంది విషం, దాంతో కాలకోట విషం వల్ల వెంటనే చచ్చిపోయాడు వాడు. ఇంక ఈ చిత్రకేతు మహారాజు గారు గుండెలు బాదుకుని ఏడ్చాడు. అసలు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, పుట్టిన పిల్లవాడు చచ్చిపోతే అది మరీ బాధ. అందులోనూ వాడు చచ్చిపోగానే వాడి శరీరం నీలంగా మారిపోయింది, అంటే విష ప్రయోగంతో వాడు చచ్చిపోయాడని అర్థమైంది. ఆయన గుండెలు బాదుకొని ఏడ్చి, కుమారా ఎంత అన్యాయం అయిపోయావురా అని ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారదుడి పాదాల మీద పడి, ప్రభు నువ్వు గురువి, నీ పాదాలు పట్టుకున్నాను, నీ అంతటి సద్గురువు నాకు లభించి కూడా, నీ వంటి గురువు వల్ల నాకు సంతానం లభించి కూడా ఆ సంతానం వ్యర్థమైపోయింది, నన్ను కాపాడన్నట్ట. అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి, చిత్రకేతు భూమి మీద పుట్టాక చావనివాడు ఎవడన్నా ఉంటాడా? ఒకసారి చూపించు నువ్వు. ఈ భూమండలంలో పుట్టాక యావత్ జీవితం ఉట్టిగట్టుకుని ఊరేగేవాడు ఉన్నాడా? ఇవాళ వాడు, రేపు నువ్వు, గతానుగతికో లోక, ఒకడిని అనుసరించి ఇంకోటి పెడుతూనే ఉంటాడు. తావని పుట్టని త్రోవ వెతిక్కోవడం జ్ఞానమంటే భగవంతుడైన శ్రీమన్నారాయణుడి పాదపద్మాలు ఆశ్రయిస్తే నీకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు నీ కుమారుడు చచ్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావు, వాడు చావనూ లేదు పుట్టనూ లేదు, వాడి ఆత్మ సర్వాంతర్యామిగా అన్ని చోట్ల ఉంటూనే ఉంటుంది. ఇవాళ నీ కొడుగ్గా పుట్టిన వీడు ఇంత పూర్వం ఎవరికి కొడుగ్గా పుట్టాడో, మరెన్ని జన్మలు ఎత్తపోతున్నాడో, నువ్వు కూడా అలాగే ఇవాళ రాజుగా ఉన్నావు, ఇంత పూర్వం ఏ బూజుగా పుట్టావో, భవిష్యత్తులో ఏ ఇంట్లో మరో రూపంలో పుట్టబోతున్నావో నీకు తెలియదు. ఈ అజ్ఞానాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్న మాయని విదిల్చుకో. ఇది నా భార్య, వీడు నా భర్త, ఇతడు పుత్రుడు, ఈమె పుత్రిక, కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు. ఈ భవబంధాలన్నీ అజ్ఞానం, క్షణాలలో వెళ్ళిపోతాయి అన్నమాట. కన్ను మూసి తెరిచేలోపు అన్నీ నశించిపోతాయి. ఆ తర్వాత చూస్తే తుదికి నీవు ఉండవు, నేను లేను. అంత నశ్యం, యదృశ్యం తన్నశ్యం. కాబట్టి ఈ గృహంలో మిగిలేది ఏది లేదు. కంటికి కనపడింది ఏదైనా నశించిపోక తప్పదు. అందులో మానవుడి చూపు చాలా గొప్పది. మనిషి తన కంటితో ఏ వస్తువును చూసినా ఆ వస్తువు ఎప్పుడో ఒకడు నశించిపోతుంది. గుర్తుపెట్టుకోండి, బండర అయినా సరే ఎప్పటికీ నాశనం కాని గండశిల కూడా మనిషి కళ్ళలో పడిందంటే ధామనవలసింది. మన దృష్టి అంత గొప్పది మరి. అందుకే ఈ మానవుడి దృష్టికి కనపడింది ఏదైనా సరే యత్ ఏది దృశ్యం కనబడుతున్నదో తత్ అది నశ్యం నశించిపోయి ఉన్నది. యదృశ్యం తన్నశ్యం అంటేది అనమాట. కంటికి కనబడేవేవైనా సరే కాలి బూడిదవ్వడమో లేక క్రమంగా శిథిలం అయిపోవడమో జరుగుతాయి. నా మాట విను, శోకం విడిచిపెట్టు. మహావీరుడివి నీవు, జ్ఞానివి, అందులోనూ మానవ జన్మలో కూడా మహారాజు జన్మెత్తావు. 10 మందికి బోధించవలసిన వాడివి. అనగా మీరు చెప్పిందంతా నిజమేనండి, అందరూ పుడతారు చచ్చిపోతారు, కానీ మరీ బొత్తిగా పుట్టి పుట్టగానే చచ్చిపోతే దుఃఖం కదండి అన్నాడు ఆయన. నాయన అయితే ఒక పని చేద్దాం, నీకు అత్యద్భుతమైన నారాయణ కవచాన్ని ఉపదేశిస్తాను. ఇది ఈ నారాయణ కవచం భాగవతంలో 6వ స్కంధంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, 6వ స్కంధంలో. చాలా గొప్పది ఆ కవచం. వేదవ్యాస మహర్షి మన కోసం సంస్కృత భాగవతంలో నారాయణ కవచం ఇచ్చాడు, తెలుగులో ఆయన శిష్యుడు కూడా అందంగా అనువాదం చేశాడు. ఈ కవచాన్ని పఠించు, ఈ కవచం పఠిస్తే సచ్చిన నీ కొడుకు బతుకుతాడు. కానీ బతికిన తర్వాత వాడికి నీకు సంభాషణ జరిగాక అప్పుడు కూడా నీ కొడుకు కావాలో వద్దో నువ్వే తెలుసుకో అన్నాడు. వెంటనే గురువుగారు ఇచ్చారు కదా మంత్రం, మళ్ళీ మనకు అనుమానం రావాలి. ఏమండి కొడుకు చచ్చిపోయాడు కదా అంటే, పిల్లలు పుట్టి పుట్టగానే ఎక్కువ కాలం బతకకుండా చచ్చిపోతే స్నానం చేయగానే ఆ మైలు పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ రోజులు బతికితే అప్పుడు దాన్ని బట్టి సూతకం అనేది నిర్ణయింపబడుతుంది. ఈ కుర్రాడు పుట్టిన 3వ రోజే చచ్చిపోవటం వల్ల ఆ రోజు స్నానంతో అతనికి సూతకం పోయింది గనక, మైలు పోయింది గనకే 2వ రోజే నారాయణ కవచం ఇచ్చాడు ఆయన. తెలియక చాలామంది ఇంటి పేరిట వాడు ఎవడు చచ్చిపోయినా ఏడాదంతా దీపాలు మానేయడం, దీపాలు వెలిగించడం మానడం బదులుగా పొయ్యి వెలిగించడం మానరే అబ్బే, అది మాత్రం అడక్కో. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తల్లి చచ్చిపోతే 6 నెలల పాటు మాత్రమే సూతకం. తల్లికి 6 నెలలే, ఆ 6 నెలలు యజ్ఞములు చేయకూడదు, లేదా ప్రత్యేక అభిషేకాలు చేయకూడదు, ఇంట్లో నిత్య దీపారాధన చేయకూడదు అని అసలు ఎవడు చెప్పలే, ఏ శాస్త్రము చెప్పదు. అలా చెప్పిందంటే అదొట్టి మోసం, అలా చెప్పిన వాడికి చదువు రాదని అర్థం అనమాట. కొండ బదలు కొట్టినట్టుగా ఇలా చెబుతున్నానని ఏమనుకోకండి. దీపారాధన, నిత్య పూజ, సంధ్యావందనములు ఏ సూతకంతో సంబంధం లేకుండా చెయ్యాలి. అభిషేకాలు ఉంటాయి, ఏదో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు కానీ, లేదా గొప్ప గొప్ప కళ్యాణాలు కానీ, ఇటువంటివి మాత్రమే చెయ్యకూడదు. తమ కోసం చేసుకునేవి ఏవైనా పనికి వస్తాయి. తర్వాత 2వది, నిషిద్ధమపి గురువాజ్ఞాం. ఒకవేళ నిషిద్ధమైన గురువుగారు చేసుకో అంటే చేసేయమన్నారు. ఎందులో ఉంది ఇది? బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామానికి భాష్యం అయ్యాక వెంటనే చెప్పారు స్వయంగా హయగ్రీవులు వారు. ఒకవేళ నిషిద్ధమైన పదార్థమైనా, చెయ్యకూడని పనైనా గురువాజ్ఞాం, గురువుగారు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞని మాత్రం శిరసావహించు. ఒకవేళ ఎవరికైనా ఏటి సూతకం ఉంది, ఆ సమయంలో వాడు యజ్ఞం చెయ్యాలి చెయ్యకూడదు అనుకుంటూ ఉంటే గురువుగారు వచ్చి యజ్ఞం చెయ్యమన్నారనుకోండి, చేసేయటం ఇంక వెళ్ళి 2వ మాట అడగకూడదు. అయ్యో నాకు ఏటి సూతకం ఉంది, నాకు ఏటి సూతకం ఉంది, నేను యజ్ఞం చెయ్యకూడదు అని అడగకండి, చేసేయటం ఇంక 2వ మాట లేదు. ఇవి కొన్ని నియమాలు జాగ్రత్తగా పాటించాలి ఇతడికి. అందువల్ల చెబుతున్న మాట ఏంటంటే, ఇక మీదట ఇళ్ళ ఇంటి పేరిటి వాళ్ళు ఎవరన్నా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోతే 12 రోజులు మైలైపోయాక ఇంకా అన్ని పూజలు చేసుకోండి, దీపాలు వెలిగించుకోండి. తెలుసున్నవాడు గనక, నారద శిష్యుడు గనక, చిత్రకేతు మహారాజు గారు నారాయణ కవచాన్ని ఉపదేశంగా పొంది భక్తితో జపం చేశాడు. చెయ్యగానే కొడుకు బతికాడు. బతికి ఎదురుగుండా ఉన్న తండ్రిని చూసి, ఎవరండి మీరంతా అన్నాడు వాడు. ఇంత చేసేవాడు 3 రోజులు కుర్రాడు. వాడు ఎవరండి మీరని కిలకిల్లాడుతూ మాట్లాడాడు. కొంతమంది చిన్నపిల్లలు కూడా మాట్లాడగలుగుతారు పూర్వజన్మ సుకృతం వల్ల. ఇప్పుడు వాడికి నారాయణ కవచ ప్రభావంతో బతకటం వల్ల మాటలు బాగా వచ్చేసి తమరెవరండి అని అడిగితే చిత్రకేతుడి దగ్గరికి వచ్చి కౌగిలించేసుకున్నాడు. చిచ్చి నన్ను కౌగిలించుకోకపో, నేను పరస్త్రీని అన్నాడు ఒకర్రాడు. నువ్వు స్త్రీవి కాదు పురుషుడు అంటే, నేను పురుషుణ్ణా అని ఒళ్ళు చూసుకుని, అరే నేను ఎంతో పూర్వం ఒక స్త్రీని, నాకు భర్త కూడా ఉండాలి, ఈ పురుష రూపం ఎప్పుడు ఎత్తాను అన్నాడు ఆ పిల్లాడు. అనగానే చిత్రకేతుడు బుర్రగొక్కుని, ఇదేంట్రా బాబు అన్నట్ట. అప్పుడు నారదుడు వచ్చి, ఈ అబ్బాయి నీకు పుట్టడానికి ముందు పూర్వజన్మలో ఒక మంచి అందగత్తె, పరమపతివ్రత, భర్తం తప్ప పరపురుషుణ్ణి అంటుకోలేదు. ఒకరోజు నీవిడ ఏదో ఒక కారణం చేత భర్తగారి నెత్తి మీద ఒక రోకలతో దెబ్బ కొట్టింది. ఈ చిన్న కోపం వచ్చి కొట్టేసింది. కొట్టగానే భర్త చచ్చిపోయాడు. ఆ పాపం వల్ల నరకాలకు వెళ్ళి నానాయాతన పడి అందుకని తొందరపడి కోపం వచ్చినా భర్తను రోకలతో మాత్రం కొట్టకండి. కొడితే ఇలాంటి జన్మలు ఎత్తుతారు. మూడో రోజున ఢామ్ అంటారు. అసలు భర్తను ఎంత ప్రేమగా చూస్తే ఎంత గౌరవిస్తే అంత ఉత్తమ జన్మ వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇక మీదట. గురువు గారండి ఇలా చెప్పారేమిటండి అని అడగకండి, చేసేయండి అంతే. ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళగానే, ఇంటికంటే రూమ్కి వెళ్ళగానే భార్యామణులు మళ్ళీ నా ఎదురుగుండా సిగ్గు గనక, ఏమండి మీరు ఇక దేవుడు అండి గురువుగారు చెప్పారండి అని పాదాలకు నమస్కారం చేసి పూజించండి, ఇక చూడండి మీకు మహర్జాతం అంటుకుంటుంది, వచ్చే జన్మలో మీకు సింహాసనార్హత వస్తుందన్నమాట. కాదండి మేము కూడా అలాగే కుర్రాడిగా పుట్టి చచ్చిపోదాం అనుకుంటున్నాం అంటే మాత్రం ఇంటికి వెళ్ళగానే రోకళ్ళతోటో బండతోటో మురళీ దగ్గర రోకలు ఒకటి ఉంటుంది, అది వచ్చుకుని భర్తను నెత్తి మీద ఒకటే ఒక పెట్టి పెట్టండి, ఆయన గొడవ మీ గొడవ కూడా వదిలిపోతుంది. ఏది ఏమైనప్పటికీ పూర్వజన్మలో అంతపతివ్రతకి మరి ఎందుకు తెక్కొచ్చిందో, చిన్న కోపం వచ్చి రోకలతో భర్తను కొట్టింది, ఆయన చచ్చిపోయాడు. ఆ పాపం వల్ల 10,000 సంవత్సరాలు నరకంలో కఠోర శిక్షలు అనుభవించి మహాబాధలు అనుభవించి ఆఖరణ తప్తవాలుకము అని ఒక నరకంలో పడిందిట. తప్తవాలుకం అంటే వాలుకం అంటే ఇసుక. ఇసుకని బాగా కాల్చి 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 దాని మీద నడిపిస్తారన్నమాట. బృందావనం వచ్చారా మీలో? నాకు కొంతమంది నాతోటి వచ్చిన వాడు చేస్తండి. ఆ బృందావనం వచ్చినప్పుడు మీకు తెలిసింది కదా మొన్న, ఇక్కడికి వచ్చే ముందు కరెక్ట్గా 1 వారం రోజులు సప్తాహం చేసిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం మనం. ఏమంటే తప్తవాలుకం అంటే తెలిసిందా? ఆ ఇసుకలో నడిచి వెళుతూ ఉంటే రామచంద్ర ప్రభు బొబ్బట్లు అంటే ఏమిటో తెలిసింది. కాల్లో బొబ్బలు అన్నమాట, పెద్ద పెద్ద బొబ్బలు పెట్టారు. అంత వేడిగా ఉంది ఆ సమయంలో. ఆ దైవానుగ్రహం ఏంటంటే మేము మళ్ళీ రూములకు వెళ్ళాక బాగా సుఖంగానే ఉన్నాం, కానీ యమునా నదీ తీరంలో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళొచ్చేసరికి కాళ్ళు గిజగిజలు ఆడిపోయాయి, ఎవడికి వాడు అడిలిపోయారన్నమాట. అంత ఇసుక కాలిపోతుంది ఎండకి. సూర్యుడి వేడికి ఎలా ఉందంటే ఇనపమూకుడు మీద కింద మంట పెట్టి ఇసుక కాల్చి దాని మీద నడిపిస్తే అమవుతుంది. అలా 1,000 సంవత్సరాలు ఈ తప్తవాలుకం మీద నడిపించారట యమకింకరులు భర్తను చంపిన పాపానికి. ఆ పాపం అయ్యాక చచ్చి మళ్ళీ నేను అనుగ్రహించాను నిన్ను, నిన్ను అనుగ్రహించగానే ఆ సమయానికి ఈ ఆత్మ ఆకాశంలో కనపడింది, ఈ ఆత్మ వచ్చి నీ భార్య గర్భంలో ప్రవేశించింది, నీ కొడుగ్గా పుట్టాడు, అందుకే నేను పరస్త్రీని అంటోంది అనగానే ఎంత చేసి మొగుణ్ణి చంపినటువంటి ఆవిడ నా కొడుక తెలియక కొడుకులంటే ఏమిటో అనుకుంటున్నావు, ఇంకా నాకు కొడుకు మీద వ్యామోహం పోయింది అన్నాడు ఆయన. మనకు కూడా పూర్వజన్మ రహస్యం తెలియక కానీ తెలిస్తేనా పెళ్ళం మీద భర్తకు కానీ భర్త మీద భార్యకు కానీ పిల్లల మీద వ్యామోహాలు కానీ ఏమీ ఉండవు. బాబోయ్ మావిడ మావిడని కాఫీ పట్టుకెళ్ళి ఆయన ఆ భార్య యొక్క పూర్వరహస్యం తెలిసిందా, నా కాఫీ నాదే అంటాడు. అందుకని భగవంతుడు మనకి ఏం చేశాడు, పూర్వజన్మ రహస్యం తెలియకుండా చేశాడనమాట. వీరస్వామి గారిని అడిగితే బాగా చెప్తారా పూర్వజన్మ రహస్యాలని. ఆయనకి ఒకప్పుడు ఆయనకి నేను బోధించానులేండి హైదరాబాద్ వచ్చే ముందు. అందువల్ల భార్యాభర్తల మధ్యలో సంబంధాలు అంటే ఏమిటనుకుంటున్నారు, నేను చెబుతున్నవన్నీ పైకి హాస్యంగా కనపడతాయా, నిజంగా పూర్వజన్మ రహస్యాలు జాతకాలు పరిశీలించి కూడా చెప్పిన కొన్ని ఉన్నాయి. ఓ చోట రవ్వంత అతిశయోక్తి లేకుండా చెబుతున్నాను, ఏలూరులో భార్యాభర్తలు రోజు తొంసుంటా అంటే తొంసుంటా, తొంసుంటా అంటే తొంసుంటా అని కొట్టుకు చచ్చిపోయారు. రోజు తిట్టుకోవడం కొట్టుకోవడమే. ఓ రోజున ఇద్దరు వచ్చారు. అప్పటికి పెళ్ళయ్యి ఒక 5 ఏళ్ళు ఎంతో అయ్యింది. జాతకాలు పట్టుకు చూస్తే ఈ భార్య పూర్వజన్మలో పిల్లి, భర్త ఎలక. ఈ పిల్లి ఆ ఎలకని తింది. తినే ముందు ఏదో కర్మగాలి వీళ్ళిద్దరికి కొంచెం సంబంధం ఏర్పడింది. ఆ సంబంధంతో పిల్లి ఏమో భార్యగా, పాపం ఎలక అమాయకుడు భర్తగా పుట్టారు. ఇంకా అక్కడి నుంచి ఆ పిల్లి వాసన ఉందిగా పాతావిడికి, ఈయన రోజు మళ్ళీ ఎలకను మింగినట్టు మింగేయడమే. దాంతో కొట్టుకు చచ్చిపోయేవారు. నేను ఆ జాతకం చూసి వాళ్ళకి ప్రాయశ్చిత్తంగా ప్రదక్షిణ మార్గం చెప్పాను. మీరు ఆశ్చర్యపోతారు, 16 ఏళ్ళుగా ఎంత సుఖంగా ఉన్నారో తెలుసా, ఇప్పుడు ఇప్పుడు ఆ కొట్లాట్లు పోయాయి. అంటే వాళ్ళు కూడా అలా చేశారు. ఒక్కొక్కప్పుడు అదృష్టం కలిసి వస్తే, పూర్వజన్మ రహస్యం తెలిస్తే దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో రోజు తండ్రి కొడుకు తిట్టిని తిట్టి తిట్టుకోకుండా తిట్టుకుంటారు చూడండి మీరు. కొడుక్కి తండ్రికి ఒక్క క్షణం పడదు. ఎందుకని అంటే ఈ తండ్రి గారు కప్ప, కొడుకేమో పాము పూర్వజన్మలో. చటుక్కుని ఈ కప్పని ఆ పాము మింగింది. ఇప్పుడు ఈ జన్మలో ఆ పాత పాపాలతో మళ్ళీ వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులుగా పుట్టారు. దాంతో చూడండి తండ్రి ఏదో అంటాడు, నువ్వు నాకు తండ్రివా లేక రాజమండ్రివా లేక గోదాట్లో ఎండ్రివా అని వీడు తిట్ట, నువ్వు నాకు కొడుకువా దుడుకువా పో అని ఈయన. ఇవన్నీ పైకి చెబుతున్నప్పుడు కొంచెం నవ్వు తెప్పించిన సత్యాలు. అందుకు చెబుతున్నానట, వారి వారి కర్మబంధములు ఎక్కడో మళ్ళీ కలుపుతాయి. భగవంతుడి లక్షణం ఏంటంటే పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల మళ్ళీ వీళ్ళిద్దరు ఒక చోట చేర్చి వీళ్ళు కొట్టుకునేలా చేస్తాడు. ఈ కొట్టుకుంటే పాపం పోతుంది. మీ డబ్బు బ్యాంకులోంచి తీసేస్తే ఎలా అయితే నిల్లుబేలన్స్ అవుతుందో, పాపాలు కానీ పుణ్యములు కానీ అనుభవించేస్తే ఈ జన్మలో పెంట వదిలిపోతుంది అన్నమాట. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా ఇంకా మారు మాట్లాడకుండా హాయిగా అనుభవిస్తారు. అందువల్ల ఏం జరిగినా అంతా మన మంచికే అని సుఖంగా ఉండడం ధర్మం. ఇప్పుడు ఈ కొడుకు ఎవరో తెలిసింది ఆయనకి. నారద, సంతాన యోగం లేకపోయినా గురువుగారి పాదాలు పట్టుకున్నాను, కొడుకు పుట్టాడు, ఆ కొడుకు పుట్టగానే ఎవరో నాకు అర్థమయ్యింది, ఇక నాకు పుత్రభ్రాంతి పోయిందన్నాడు. అప్పుడు నారదుడు సంతోషించి, నువ్వు జ్ఞానివయ్యావు, ఇప్పుడు నీ కొడుకుని నేను శాశ్వతంగా నీకు ఇస్తున్నాను, వాడికి పూర్వజన్మ రహస్యం పోతుంది, నిన్ను కన్న తండ్రి కింద భావిస్తాడు, నిన్ను సేవిస్తాడు, 10,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలిస్తాడు, నీవు కూడా సుఖం పొందుతావు, నీ భార్యను విషం పెట్టి చంపారని వాళ్ళని ఏమనద్దు, వారికి కూడా వాళ్లతో కొన్ని బంధాలు ఉండడం వల్ల పాపాలు చేశారు అనగానే ఆ భార్యలు కూడా పశ్చాత్తాపంతో నారదుడి కాళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు ఆ కొడుక్కి 10,000 సంవత్సరాల ఆయువిచ్చి వీడు విద్యతో జ్ఞానంతో భూమండలాన్ని హాయిగా పరిపాలిస్తాడు. పరిపాలన పూర్తయ్యాక స్వర్గానికి పోతాడు. మహారాజా, ఇక నువ్వు నీ భార్యలు ముగ్గురు అన్నీ విడిచిపెట్టి నేను నారాయణ నామస్మరణం మీకు ఇస్తాను, ఆ స్మరణ చేసుకుంటూ హాయిగా వింధ్య పర్వతాలలో తపస్సు చేయండి అన్నాడు. వెంటనే గురువుగారి పాదాలు పట్టుకున్నారు ఈ దంపతులు, భార్యలు ముగ్గురు, ఈయనను. ఆయన ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఈ అష్టాక్షరి మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రాన్ని వింధ్యారణ్యాలలో, ఇవాళ మనం విదర్భ అనే ప్రాంతానికి కొంచెం దగ్గరలో ఉన్న ఒకనొక దివ్యక్షేత్రంలో, ఇప్పటికి కూడా అక్కడ రుక్మిణీదేవి తపస్సు చేసిన, రుక్మిణీదేవి పార్వతీదేవిని పూజించిన స్థలం ఉంది, అటువంటి స్థలం దగ్గర జపం చేశారు. కొంతకాలం పోగానే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, అపూర్వమైన తపస్సు చేసావు నాయన, నా మంత్రాన్ని ఇంతలా జపం చేసిన వాడు చాలా అరుదు, అక్షరలక్షలు చేయటం ఒకెత్తు, చేసినంతకాలం తన్మయత్వంతో చేయటం ఒకెత్తు. మనం కూడా మంత్రోపదేశాలు పొందిన వాళ్ళు చాలామంది అక్షరలక్షలు చేసిన వాళ్ళు లేకపోలేదు, చేసేటప్పుడు అస్సలు మనస్సు చెదరనివ్వకుండా ప్రతి నామము విష్ణువులు ఐక్యమైపోయేలా చేశారట వాళ్ళు. చాలా కష్టం అంటాం కానీ నారాయణాయ అనే సమయానికే మనస్సు ఎక్కడికో పక్కెడుతుంది అనమాట. పాపం మా ఆయన టిఫిన్ తిన్నాడో లేదో అని అప్పుడు అనిపిస్తుంది అనమాట. లేదా మా ఆవిడ పాపం ఉద్యోగం చేసి నన్ను పోషిస్తోంది, నాకు ఉద్యోగం లేకపోయినా ఆవిడ ఏమైపోయిందో అని భర్త అనుకోవచ్చు. ఏవో పాడు ఆలోచనలన్నీ ఏమిటి ఈ జపం చేసేటప్పుడే వస్తాయి. అందులోంచి బయటపడటమే జ్ఞానం అంటే. మహాసాధన చెయ్యాలి. సాధకులకి భగవంతుడు ఎప్పటికప్పుడు పునర్జన్మ ఇస్తాడు, అంటే మృత్యువు దగ్గరికి వెళ్ళినా వెళ్ళి వెనక్కి తిరిగి వస్తాడు. ఎంతోమంది 10-15 సార్లు చచ్చిపోయి బతికిన వాళ్ళు ఉన్నారు తెలుసా, ఎవరో ఎక్కర్ల, నేను కూడా కనీసం నేను 5 సార్లు శరీరం విడిచిపెట్టి మళ్ళీ బతికిన వాళ్ళలో నేను ఒకణ్ణి. సాధకుల యొక్క రహస్యాలు అన్నీ పైకి చెప్పలేం కానీ హిమాలయ పర్వతాల్లో ఒకసారి శరీరం విడిచిపెట్టాను. మా వేణిగారి తాతగారు మాతామహుడు తల్లిగారి తండ్రి చచ్చిపోయినప్పుడు ఒకసారి నేను పైకి వెళ్ళిపోయాను, అప్పుడు మా తండ్రి గారు రక్షించారు. మళ్ళీ ఇలాగే వాళ్ళ మేనమామ చచ్చిపోయినప్పుడు తగలబెడుతున్నప్పుడు నా ఆత్మ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ అదృష్టం బాగుండు గురువుగారు తండ్రి గారు కనుక నెత్తి మీద కొట్టుకొట్టి, నువ్వు ఇంకా భూలోకంలో కొంతకాలం పురాణాలు చెప్పాలరా బాబు, 2015లో గోకర్ణం తీసుకెళ్లొద్దా అని మళ్ళీ వెనక్కి నాకు చెవులు చుక్కి కిందకి గెంటారు. ఇలా పర్యాయాలు శరీరం విడిచిపెట్టి వెనక్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు నేను చెప్పకూడదు కానీ అయినా చెబుతున్నాను వినండి. ఇక్కడున్న వాళ్ళల్లో అపూర్వ సాధకులు కొందరున్నారు. అందులో గంగాధర్ గారు కూడా అటువంటి గొప్ప సాధకుడు కాబట్టి నేను ఆయన కలశస్థాపన చేయమని కూర్చోబెట్టాను, ఉట్నే కూర్చోబెట్టాను అనుకుంటారా? గురువు గారికి ఆయన ఏమన్నా పోనీ పాత చుట్టమా? ఎప్పుడో ఒకే ఒక్కసారి నేను కలకత్తాలో చూశాను, మళ్ళీ చూడలేదు కదా, కనీసం ఫోన్లో కూడా 10 సార్లు మాట్లాడుకున్నది లేదు. అయినా ఏ వ్యక్తి పూర్వజన్మం ఏమిటో, వాడు ఎటువంటి సాధకుడో గురువు గారికి చూడగానే తెలుస్తుంది కాబట్టి టక్కు నచ్చి కూర్చున్నాను ఆ దంపతుల్ని. ఆయన కూడా అలాగే ఎన్నో పర్యాయాలు తీర్థయాత్రలకు వెళ్ళి ఆల్మోస్ట్ అలా వెళ్ళిపోయి వచ్చిన వాడు తెలిసిన. అందువల్ల వాళ్ళు చెప్పక్కర్లా, చెబినా చెప్పకపోయినా పూర్వజన్మ రహస్యముల్లో మీ అందరి రహస్యాలు తెలుస్తూనే ఉంటాయి. అందుకే నేను ఎవరినైనా చూడగానే వాళ్ళు ఏమనుకుంటున్నారో కనిపెట్టి వాళ్ళని అప్పుడప్పుడు కొంచెం దెప్పినట్టు నటిస్తాను. దెప్పడం కాదు, అది దెప్పితే వాళ్ళకున్న లోపములు పోతాయి. ఒక వ్యక్తి పేరు పదే పదే పురాణంలో ప్రస్తావిస్తున్నారంటే వారి పాపాలను ప్రక్షాళన చేయడానికి కానీ లేదా సాధనని పైకి తీసుకెళ్ళడానికి కానీ మాత్రమే గురువులు ప్రస్తావిస్తారు. అందువల్ల అప్పుడప్పుడు కావాలని ఏమండో అని ఫలానా వాళ్ళ పేరు ఎందుకు ఎత్తుతున్నామంటే వారిని అనుగ్రహించడం కోసం. ఆ దృష్టిలో పెట్టుకోండి. ఇక మీద ఎప్పుడు కూడా గురువుగారు మనల్ని తిట్టారని కానీ లేక పక్క వాళ్ళని పొగిడారు మమ్మల్ని పొగడలేదని కానీ ఏమనుకోకండి. అసలు అందరూ సమానమే. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మ స్వరూపం వాడిలో ఉందని అతడు గుర్తించడం కోసం గురువులు చేసే ఒక అపూర్వ ప్రయత్నం అన్నమాట ఈ సత్సంగం అంటే. అందువల్ల ప్రతి వ్యక్తి సాధకుడు. ఈ సాధకులలో అపూర్వ సాధన వల్ల ఈ జన్మలో ప్రాణం పోవలసిన స్థితిలో మళ్ళీ వెనక్కి వచ్చారంటే ఈ జన్మతో పునర్జన్మ లేకుండా చేసుకోమని ఈశ్వరుడి ఆదేశం అయ్యింది అని అర్థమయ్యను అది. అందువల్ల గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు మనం సాధన చేయటం, మళ్ళీ సాధనలోంచి ఒకవేళ సంసారంలోకి వచ్చినా మళ్ళీ కఠోరంగా సాధన చేయటం. అక్షరలక్షలు చేసేటప్పుడు, నామం చేస్తున్నప్పుడు మనస్సు చెదిరితే మళ్ళీ మంచినీళ్ళు తాగి ఆచమనం చేసి గట్టిగా గురువు పాదాలు పట్టుకుని జపం చేయండి. పురాణం వింటున్నప్పుడు అని ఆవులించి నిద్రపోతున్నట్టు అనిపిస్తోంది, మీకు తెలుస్తోంది కదా మీరు నిద్రపోతున్నారు, నాకు బాగా తెలిసి ఎవరు నిద్రపోతారో, అటువంటి వాళ్ళు శేషాతం మంచినీళ్ళు తెచ్చుకుని మళ్ళీ ఆచమ్య ఓం కేశవాయ స్వాహం తాగేయండి. మళ్ళీ హాయిగా విశాలక్ష గారు ఓ మంచినీళ్ళ శేష పక్కన ఎట్టుకుంటే ఎంతో లాభం. కాబట్టి శుభ్రంగా వెంటనే ఏమవుతుందన్నమాట, మళ్ళీ కథలోకి వచ్చేస్తాం అనమాట. ఇటువంటి దోషములు ఏమైనా ఉంటే ఢామ్మని వెళ్ళిపోతాయి. ఈ మహానుభావుడు అక్షర లక్షలు చేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా మనస్సు చెదరనివ్వకుండా అపూర్వ దీక్షతో విష్ణువు గురించి జపం చేశాడు. అందుకని మెచ్చుకుని విష్ణుమూర్తి ఏమన్నాడు, ఒరే నాయన నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను, ఈ క్షణం నుంచే నువ్వు విద్యాధరులకి రాజు అయిపోతావు, విద్యాధర ప్రభువు అయిపోదుగాక. దేవతలలో చాలా జాతులు ఉన్నాయి, సుర సిద్ధ సాధ్య కిన్నర పండగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులందరూ కూడా దేవతలలో శాఖలు అన్నమాట. భూలోకంలో మానవులలో కులాలలో శాఖలున్నట్టుగా దేవతలలో కూడా సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, పన్నగులు, యక్షులు, చారణులు, అసురులు, గంధర్వులు, విద్యాధరులు, అప్సరలు ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో విద్యాధరులను ఒక ప్రత్యేకమైన జాతి ఉన్నది. ఈ జాతి వాళ్ళ దగ్గర వేద విద్య బాగా ఉంటుంది, వేద విద్యని స్వర ప్రకారం చదవగలరు వాళ్ళు, ఆ స్వరం కూడా మనోహరంగా ఉంటుందన్నమాట. వాళ్ళు కంఠమెత్తితే మహామధురమైన కంఠం అది. అటువంటి విద్యాధరులకి ఓ చిత్రకేతు నువ్వు ప్రభువు వైపో, నీ భార్యలు కూడా నీతో పాటు ఎప్పుడూ కూడా తిరుగుతారు, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి స్వేచ్ఛగా తిరగడానికి ఒక దివ్య విమానం ఇస్తున్నాను, ఎక్కువ విమానం, ఆ విమానంలో హాయిగా ప్రపంచమంతా తిరుగు. ఒకటి గుర్తుపెట్టుకో, శివద్వేషంతో విష్ణువుని, విష్ణుద్వేషంతో శివుణ్ణి ఎప్పుడైనా పూజిస్తే అటువంటి వాడు నశిస్తాడు. నువ్వు నేనిచ్చిన వరాలతో గర్వించి మహానుభావుడైన శివుణ్ణి మాత్రం ఏనాడు నిందించకు. శివనింద చేశావా భ్రష్టుడు అవుతావు. పరమేశ్వరుడు అత్యంత కరుణాస్వరూపుడు, లోకాలని మాయ చెయ్యడం కోసమే ఆయన ఏమీ లేనట్టు శ్మశానంలో నివసిస్తున్నట్టు నటిస్తాడు. ఆయన మెడలో అన్ని ఆభరణాలు ఉంటాయి, కానీ పాముల్ని మాత్రమే మెడలో పెట్టుకు కనబడతాడు. అనేక సుగంధ ద్రవ్యాలు చందనాదులు పూసుకుంటాడు ఆయన, అయినా బూడిద పూసుకున్నట్టు నటిస్తాడు. అన్నీ ఉండి ఏమీ లేనట్టుగా దారుణ వైరాగ్యము పూని నటిస్తూ ఉంటాడు. ఆయనని నిందిస్తే మాత్రం నీ శక్తులు నశిస్తాయి, అప్పటి వరకు నువ్వు బాగుంటావు. విద్యలు లోక శ్రేయస్సుకు వాడాలి, శక్తి పరమాత్మ సేవకి వాడాలి, పరనిందకి మాత్రం వాడకు అనగానే విష్ణువుకి నమస్కరించాడు. విష్ణుదేవుని అనుగ్రహంతో విద్యాధర ప్రభు అయ్యాడు. ఆయన ఒక దివ్య విమానం ఇతనికి ఇచ్చాట. ఈ విమానం ఎక్కి హాయిగా ఆకాశం అంతా తిరిగేవాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ విమానం వెళ్ళిపోయేది. కైలాసం అంటే కైలాసానికి, వైకుంఠం అంటే వైకుంఠానికి, గోకర్ణం అంటే గోకర్ణానికి, ఇలా ఏ కర్ణమునకైనా ఈ విమానం మనోవేగంతో క్షణంలో వెళ్ళిపోయేదనమాట. జటితి స్ఫూర్తి మాత్రేణ అన్నారు వేదవ్యాసులు వారు, అంత వేగంగా వెళ్ళిపోయేది. ఆయన హాయిగా తిరిగాడు, తీర్థయాత్రలు చేశాడు. ఓ అయ్యి బాబు, ప్రపంచమంతా తెగ తిరిగేశాడు, అటు తిరిగాడు ఇటు తిరిగాడు, తిరిగి 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 బ్రహ్మానంద భరితుడైపోయాడు. ఒకరోజున ఆయనకి, అన్ని లోకాలు చూస్తున్నాను, ఈ మధ్యకాలంలో కైలాసానికి వెళ్ళలేదు, కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్నప్పుడు నారదుడు పాటలు పాడుతూ ఉంటే, శారదాదేవి వీణ మీటుతూ ఉంటే, తుంబురాదులు అపూర్వంగా కలగానం చేస్తూ ఉంటే, ఎదురుగుండా భరతాది మునులు నృత్యం చేస్తూ ఉంటారు, ఆ నృత్యం చూద్దామని ఒకనాడు కైలాసానికి విమానం మీద బయలుదేరాడు. ఎప్పుడు విమానం కైలాసం దగ్గరకు వచ్చాక ఎంత గొప్పవాడికైనా అక్కడ ఆపేయాలి. కైలాస పర్వత ప్రాంగణంలో విమానాల్లో వెళ్ళకూడదు. అసలు ఆలయం లోపలికి ఎవడన్నా వాహనంతో పెడతాడా? బయట దిగి కాలినడకన వెళ్ళవలసిందే ఎవడైనా సరే. అటువంటిది వీడు మర్చిపోయి విమానంతో కైలాసం దాకా వచ్చాడు. కొంత దూరం వెళ్ళాక విమానం ఆగిపోయింది. విమానమా కదులన్నాడు, అది కదలలేదు. దాంతో ఏమిటా ఇంత వేగంగా వెళ్ళవలసిన, ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళవలసిన విమానం ఆగిపోయింది అనుకుంటూ ఉంటే ఆకాశ మార్గంలో ఆకాశవాణి అన్నది, వరి చిత్రకేతు, నువ్వు ఎంత విష్ణు భక్తుడివైనా ఈ ప్రాంతం కైలాసమని గ్రహించు, కైలాస ప్రాంతములో శివుడి ఆజ్ఞ లేకుండా పోతుటీగ కూడా వాహనంలో ఇక్కడికి రాలేదు, వెంటనే విమానం దిగు, కాలినడకన నీ భార్యలతో ఈశ్వర సందేశం విను, ఈశ్వరుణ్ణి సందర్శించు అనగానే వీడికి కొంచెం లోపల మండింది. పరమ విష్ణు భక్తుణ్ణి, అక్షర లక్షలు మంత్రం జపం చేసిన వాణ్ణి, నారదానుగ్రహం పొందినవాణ్ణి, నారాయణ కవచ పారాయణ పరాయణుణ్ణి. నేను విమానంలో నుంచి కిందకి దిగి కాలినడకన పార్వతీ పరమేశ్వరుల దర్శనానికి వెళ్ళడమా? ఈ శివుడి సంగతి ఏమిటో చూస్తానని పాపం విమానం దిగాడు. విమానం కదలదు గనక, విమానం కదలనప్పుడు ఎంత గొప్పవాడని దిగవలసిందేగా. దిగి భార్యలతో పాటు కైలాస ద్వారం దగ్గరికి చేరి నందీశ్వరాదులకి అభివాదం కూడా చేయకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్లే ముందు నందీశ్వరుడికి ముందు నమస్కారం చేయాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వర తుభ్యం అంటే నీకు, నీ కొరకు నమః నమస్కారం. ఓ నందీశ్వర, నేను నీకు నమస్కరిస్తున్నాను. ఎందుకు నీకు నమస్కరిస్తున్నాను? సాంబానంద ప్రదాయక, ప్రదాయకం అనకూడదు, ఎందుకంటే అక్కడ నందీశ్వర సంబోధన. సాంబానంద ప్రదాయక, శివుడికి ఆనందమును ప్రసాదించే స్వామి, నీ కొరకు నమస్కారం. అంటే నంది ఎక్కడుంటే అక్కడ శివుడికి ఆనందం కలుగుతుంది అని అర్థం. నంది ఎవరు? శివునకు ఆనందము కూర్చువాడు, ఎందుకంటే ఆయన ఉంటేనే ఎక్కడికైనా పెడతాడు. నందీశ్వరుడు శిలాదుడు అని ఒక మహర్షి కొడుకు, చాలా గొప్పవాడు ఆయన. పూర్వజన్మ రహస్యం ఒకప్పుడు మళ్ళీ చెప్పుకుందాం మనం. అందువల్ల నందీశ్వర, నువ్వు శివుడికి ఎంతో ఆనందం కలిగిస్తావు, నువ్వు ఉంటే ఆయన చాలా ఇష్టపడతాడు, అందువల్ల నీకు నమస్కరిస్తున్నాను. నందీశ్వరుడికి నమస్కారం చేయడానికి గల కారణం ఏమిటనమాట? శివుడికి ఆనందం కలిగిస్తున్నాడు గనక. శివుడికి ఆనందం కలిగించకపోతే ఆయనకి ఎందుకు దండం పెట్టడం? పరమేశ్వర సేవార్థం, పరమేశ్వరుడికి సేవ చెయ్యడం కోసం అనుజ్ఞాం, అనుజ్ఞని ఆజ్ఞని దాతుం అర్హసి, ఇవ్వడానికి నువ్వే అర్హుడివి. అంటే శివసేవకి నువ్వు అనుజ్ఞయ్యి, నువ్వు అనుజ్ఞ ఇస్తేనే, నీవు ఆజ్ఞాపిస్తేనే మేము లోపలికి వెళ్ళగలుగుతాం అని ఆయనకి నమస్కరించాలి. అందుకే తిరుగు ప్రయాణంలో బయటికి రాగానే శివాలయంలో ఇచ్చిన పత్రి మళ్ళీ ఆయనకి కృతజ్ఞతగా ఆయన మీద పెట్టాలి. శివుడి మీద వేసిన పత్రిని మొయ్యగలిగే శక్తి ఒక్క నందీశ్వరుడికి మాత్రమే ఉన్నది. అటువంటి ఆయనకి నమస్కారం చేయకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు, అర్ధనారీశ్వరులు గనక, శివుడి తొడ మీదే కూర్చుని ఉన్నది అమ్మ, ఎడం తొడ మీద. శివుడు ఒక చెయ్యి ఆవిడ భుజం మీద వేశాడు, మరో చెయ్యి సింహాసనం మీద పెట్టాడు. దేవతలు ఎదురుగుండా అద్భుతమైన కంఠంతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. హర 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 శంభో 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 హర 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 శంభో. హిమగిరి శృంగ విహారీ హిమగిరి శృంగ విహారీ మహానాథ శివ గంగాధారీ శివ గంగాధారీ చంద్రచూడ చర్మాంబరధారీ చంద్రచూడ ఈశ గిరీశ పురారీ శంభో హర 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 శంభో 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 శంభో. అంటూ వాళ్ళంతా శివుణ్ణి తన్మయత్వంతో పాడుతూ ఉంటే ఓ పక్కన భరతుడు తాండవమాడుతున్నాడు. అప్సరసలు ప్రేంఖణాది నృత్యాలు సలుపుతున్నారు. చేతిలో ఉన్న డమరుకాన్ని ఈశ్వరుడు ఆనందంతో అప్పుడప్పుడు డుబుకు డుబుకని వాయిస్తున్నాడు. మహానుభావులైన పరమ వైరాగ్య సంపన్నులైన ఋషీశ్వరులు ఒకళ్ళ ఇద్దర కొన్ని కోటాను కోట్ల మంది, ఓ పక్కన భృగువు, మరో పక్కన విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, ఇటువంటి మహాత్ములంతా ఓ పక్కన ఈ రాగానికి అనుగుణంగా ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ ఉంటే ఆ సమయంలో లోపలికి వచ్చిన వాడు నిజంగా ఎంత అదృష్టవంతుడై ఉంటాడు. కానీ వీడి దురదృష్టం వల్ల, అహంకారంతో ఉండడం వల్ల, వాహనం లోపలికి రానివ్వలేదు కొంతమంది అనే కోపంతో ఉండడం వల్ల కలుషితమైపోయింది గనక బుద్ధి, లోపలికి రావడంతో ఏయ్ ఆపండి మీ నృత్యాలన్నాడు. ఒకసారి రసాభాస అయిపోయింది కార్యక్రమం. వెంటనే యగాదిగా చూసి, పరమేశ్వర, ఎవరు నీకు పరమేశ్వరుడని పేరు పెట్టినవారు? శివుడివా నువ్వు? ఈశ్వరుడివా నువ్వు? అందరూ కూర్చుని ఉన్న సభలో తొడ మీద పెళ్ళాన్ని కూర్చోబెట్టుకుని ఎవడన్నా అసభ్యంగా ప్రవర్తిస్తాడా? భార్యలు భర్త ఎంత ఐకమత్యంతో ఉన్నా భార్యని నిండు సభలో తొడ మీద కూర్చోబెట్టుకునేవాడు నువ్వు ఒక్కడవే. నీలాంటి దేవుణ్ణి పూజిస్తున్న వాళ్ళంతా పిశాచముఖులు, వ్యాఘ్రముఖులు. ఈ భూత ప్రేత పిశాచాది ప్రమదగణాల యొక్క పరివారంతో కూర్చుని వాళ్ళ స్తోత్రాలు అందుకుంటూ నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావా, ఇంగిత జ్ఞానం లేదా అని ఈశ్వరుణ్ణి నిందించాడు. నువ్వు అందుకే శ్మశానంలో కూర్చున్నావు, మా విష్ణువుని చూడు చక్క వైకుంఠంలో ఉన్నాడు. ఆయన చందనం పూర్చుకుని చందన చర్చిత నీలకళేవరాని పాటలు అందుకుంటూ ఉంటే నువ్వు బూడిద పూసుకు తిరుగుతూ ఉన్నావు. వాళ్ళంతా మంచి పట్టు వస్త్రాలు ధరించి ఉంటే గజ చర్మాన్ని వ్యాఘ్ర చర్మాన్ని ధరించావు. అబ్బే అశివుడవైన నిన్ను శివుడని ఎవరన్నారో, ఇలాంటి దాంపత్యం ఎక్కడ ఉండకూడదు అని శివనింద చేశాడు. శివుడు కిక్కులు మనలేదు, చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఆయన మహాత్ముడు, ఆయన ఆయనకి అంత తేలిగ్గా కోపం రాదు. ఆయన కోపగిస్తే లోకాలన్నీ అట్టుడిగిపోతాయి. పరమకరుణాస్వరూపుడు, తిట్టినా ఒకటే పొగడినా ఒకటే. కానీ నందీశ్వరుడు కొత్త కొతలాడిపోయాడు, శూలం పైకెత్తాడు. శివుడు అలా చేత్తో ఆపాడు. ఇతడు విష్ణుభక్తుడు, కాలప్రభావంతో పోయే కాలం వచ్చి అలా తిట్టుతున్నాడు. తిట్టని ఏం పర్వాలేదు, నాకు లేని బాధ నీకెందుకు అన్నాడు ఆయన. కానీ గురునింద సహించలేరు వచ్చిన తెప్పలు భక్తులు ఎప్పుడూ కూడా. గురువుగారిని ఎవరన్నా తిడితే గురువుగారు పట్టించుకోకపోవచ్చు, కానీ గురువుగారి శిష్యులకు కోపం వచ్చేస్తుంది, వెంటనే ఐ అంటారన్నమాట. అందువల్లే గురువుగారి కంటే గురువుగారి నింద చేసేవాళ్ళని గురు శిష్యులు చితక్కొట్టేస్తారు. అందుకని నందీశ్వరుడు కోపంతో శూలం వాడించి శివుడు కాదన్నాడు, కనుక కిక్కురు మనకుండా ఆగిపోయాడు. ఇప్పుడు చండీశ్వరుడు లేచాడు అన్నాడు. మళ్ళీ శివుడు తల ఊపగానే ఆగిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ ఆగిపోయారు. పార్వతీదేవి మాత్రం ఆగ్రహోదగ్గురాలైపోయింది. ఆవిడ మిగతా వాళ్ళలా కాదుగా, మరి శివుడికి భార్య ఎంత పరమ నీచ స్త్రీ అయినా సరే తన భర్తని ఇంకొకటి తిడితే మాత్రం ఒప్పుకోదండో. భార్యాభర్తలు కొట్టుకోవచ్చు, కానీ మధ్యలో మనం వాడు వేలెట్టామంటే తంతారు ఇద్దరు కలిసి, వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు. ఓ భార్యని భర్త తెగ తిడుతున్నాడు కదా అని మనం వెళ్ళామని తిట్టాం అనుకోండి, దిక్కుమలాడ నా పెళ్ళాన్ని నేను తిట్టుకుంటాను, నువ్వెవడవరా లా గో మీద కొడతారు లేదో అడగండి కావాలంటే వారణాసి రాఘవేంద్రని. ఎవరైనా భార్యాభర్తల మధ్యలో మాత్రం పొరపాటు కూడా కలిగించుకోకూడదు, అది మహాపాపం. ఈ భార్య గారు అవ్వడం వల్ల పార్వతీదేవి తన భర్తని వాడు నిందించడంతో మిగిలిన వాళ్ళని అందరినీ ఆపినా ఈవిని మాత్రం శివుడు ఆపలేకపోయాడు. ఆవిడ పళ్ళు పటపట కొరికింది. రేరే మూఢా దుష్టబుద్ధి, ఎంత అపవిత్రపు మాటలు పలికావు, నిండు సభలో ఇంతమంది మహాత్ములకి ఉన్న జ్ఞానం నీకు లేకపోయింది, వీళ్ళంతా సామాన్యులు అనుకున్నావా, నువ్వు ఎక్కడి నుంచైనా దిగొచ్చావా, ఇది అసుర బుద్ధి, రాక్షస బుద్ధి, రాక్షస బుద్ధితో పరమేశ్వరు నింద చేశావు, పరమేశ్వరుడు సహిస్తే సహించవచ్చుగాక, ఈ పార్వతి సహించదు, నువ్వు భయంకర రాక్షస రూపం ధరించి దుర్మరణం పాలైపోదువుగాక అని శపించేసి దెబ్బతో వాడి కళ్ళు బైర్లు గమ్మాయి. పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద పడిపోయాడు. అమ్మా నేను ఎంతో అపవిత్రమైన మాట మాట్లాడాను, అపరాధం చేశాను, నన్ను క్షమించు. కన్నీళ్ళు పెట్టుకున్నాడు వాడు. ఏడుపు వచ్చేసింది వాడికి. కొంచెం మదం దిగిందనమాట. ఇందాకటిదాకా కళ్ళు మూసుకుపోయాయి, ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి అమ్మవారి శాపంతో. అయ్యో ఎటువంటి మాటలు మాట్లాడాను అని గుర్తుకొచ్చాయి పాతవన్నీ. తల్లి జగన్మాత అఖిల లోకారాజ్యవి అనరాని మాటలన్నాను, అసలు అమ్మని ఇలాంటి మాటలు ఎవడన్నా అంటాడా, జగత్తుని దయతో ఏలే తల్లివి నువ్వు, సదాశివుని మనోహారిణివి. నేను తెలియక వక్షస్థలం మీద విష్ణువు లక్ష్మీదేవిని పెట్టుకుంటాడు, శివుడు అర్ధనారీశ్వరుడు కనుక ఎడమ భాగంలో అమ్మ ఎప్పుడు ఉంటుంది, బ్రహ్మ నాలుక మీద పెట్టుకుంటాడని తెలుసుండి కూడా మళ్ళీ అజ్ఞానంలో పడిపోయాను, నన్ను క్షమించు అని గొల్లున ఏడ్చి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు అమ్మవారు జాలి పడిపోయింది. నాయన ఈ పూట దురదృష్టవంతుడివి, నువ్వు నోటుకొచ్చినట్టు తిట్టావు, అప్పటికి అయ్యవారు కాదంటున్నా నేను తొందరపడి చెప్పించాను, అయ్యిందేదో అయింది, ఇది నీకు లోకానికి ఉపకారమే అవుతుంది. నువ్వు తక్షణం ఈ శరీరాన్ని విడిచిపెట్టి స్పష్ట అనే ప్రజాపతి వల్ల వృత్రాసురుడనే పేరుతో పుట్టెదవుగాక, ఆ తర్వాత ఇంద్రుడు నిన్ను సంహరిస్తాడు, నిన్ను సంహరించడానికి నా శక్తిని ఇంద్రుడి యొక్క వజ్రాయుధంలో ప్రవేశపెడతాను, చచ్చిపోయే ముందు నన్ను తలుచుకుంటావు, దాంతో నీ పాపం ప్రక్షాళనమైపోతుంది, ఆపై తిరిగి నీ విద్యాధర లోకానికి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నీవు శీఘ్ర కాలంలో మోక్షం పొందాలి అనుకుంటే, అమ్మవారిని అయ్యవారిని తిట్టిన పాపం పోవాలనుకుంటే, పశ్చిమ సముద్ర తీరంలో గోకర్ణం అనే ఒక దివ్యక్షేత్రం ఉన్నది, అక్కడికి వెళ్ళి నీ పేరు మీదుగా ఒక శివలింగాన్ని ఇసుకతో ప్రతిష్ఠించు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, కొంచెం జాగ్రత్తగా వినాలి. తెలిసి కానీ తెలియక కానీ ఈ పశ్చిమ సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుకతో ఒక లింగాన్ని చేయండి. ఆ లింగం మీద కాసిన నీళ్లు పోసి అభిషేకం చేయండి. ఇంకా తర్వాత ఆ లింగాన్ని మాత్రం చేత్తో చెరపకండి. నీళ్లు పోయడంతో ఆ లింగం కొట్టుకుపోతే కొట్టుకుపోతుంది, లేదా లింగం అలా ఉండిపోతే మీరు శాశ్వతంగా దేవతల్ని, పితృదేవతల్ని, పరమేశ్వరుణ్ణి నిందించిన పాపాల నుంచి తక్షణం విముక్తి పొందుతారు. ఇది మనకి పురాణాలు చెబుతున్నమాట. ఎప్పుడు లింగం తయారు చేశాక మన చేత్తో ఆ లింగాన్ని అలాగ భగ్నం చేయకూడదు, నీళ్లతో మాత్రమే భగ్నం చేయాలి. అందుకే అభిషేకం చేసేటప్పుడు నేను ఏం చేశాను, శివలింగాన్ని ఆ ఇసుకతో తయారు చేశాను, చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి పోశాను. ఆ నీళ్ళు అది కొట్టుకుపోతే కొట్టుకుపోతుంది. ఒకవేళ ఎవరన్నా తొక్కినా మీకే దోషం రాదు, ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రతి ఇసుక రేణు ఒక శివలింగం అని చెప్పాడు. మీకు శివ పురాణంలో చెప్పాడు, ఈ క్షేత్రంలో అణువణువు శివలింగమే. మీరు శివలింగాన్ని తొక్కకుండా అసలు ఎలా ఉండగలుగుతారు? ఇక్కడ ఇక్కడ ఉండేదే శివుడి మీద. కావాలని గోకర్ణేశ్వరుడి మీద కాలెట్టకండి. కానీ ఎప్పుడైనా సరే ఆ ప్రాంతానికి వెళ్ళాక, ఇవాళ నేను చెప్పాను కదా సాయంత్రం పనికిరాదు, సూర్యోదయ సమయంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళండి, వెళ్ళి ఇసుకతో లింగం చేయండి. ఆ తర్వాత దాని మీద కాస్త పసుపు కుంకుమ బొట్లు కింద పెట్టండి, ఓ చెంబుతోటి. మరీ బొత్తిగా చెంబు లేకపోతే అందరూ డొక్కు మనుషులే, డొక్కులు తెచ్చుకొచ్చారు. డొక్కు ఆ డొక్కుతోటి నీళ్లు పట్టుకొచ్చి దాని మీద పొయ్యండి, లేదా గ్లాసులు ఉన్నాయి గ్లాసులు పట్టుకెళ్ళి పొయ్యండి, నీళ్లు పోసి అభిషేకం చేయండి. ఆ నీళ్లతో ఇసుక ఎంత కొట్టుకుపోతే అంత కొట్టుకుపోతుంది. మిగతా దాన్ని చేత్తో మాత్రం చెరపకండి, కాలుతో చెరపకండి, అలా యథాతథంగా వదిలేయండి, ఇంటికి రండి. దేవతల నింద చేసిన పాపం అలా పోతుంది. ఈ మాట నారదుడు స్వయంగా తాను తన దివ్య సూత్రాల్లో చెప్పాడు. ఇప్పుడు ఈ వృత్రాసుర చరిత్ర కూడా అదే చెబుతున్నది మనకి. స్వయంగా పార్వతీదేవి ఏమన్నది, నువ్వు గోకర్ణానికి వెళ్ళు, అక్కడ ఇసుక తిన్నెలో ఇసుకతో లింగాన్ని చెయ్యి, అభిషేకించు, తక్కిన లింగాన్ని అలా వదిలేయి. ఆ లింగం సముద్రుడు ఎప్పుడో ఒకప్పుడు లోపలికి పట్టుకుపోతాడు. ఆ సముద్రుడు లోపలికి కెరటాలు వేసి లింగాన్ని కొట్టుకుపోగానే నువ్వు పార్వతీ పరమేశ్వరుని నిందించిన దోషం పోతుంది. ఆ దోషం పోవడంతో నువ్వు రాక్షసుడిగా పుట్టినా ఎక్కువ కాలం రాక్షసుడిగా ఉండవు, శరీరం విడిచిపెడతావు, తిరిగి విద్యాధర చక్రవర్తి అయిపోతావు. ఇది నేను నీకు ఇస్తున్న వరం అనగానే హుటాహుటిన అమ్మవారికి అయ్యవారికి నమస్కరించి వాడు విమానం ఎక్కాడు. అస్సలు విమానం కదలలేదట, అక్కడే ఉండిపోయింది. ఎందుకని, శాపానికి గురైన వెంటనే మనకి దివ్య విమానములు పనిచెయ్యవు. గురుశాపము, దేవశాపము, ఋషిశాపము, పితృశాపం అంటే తల్లిదండ్రుల శాపం, వీటికి గురైతే అటువంటి వాడికి ఉన్న మంత్రశక్తులు నశిస్తాయి. ఎంత పొరపాటు చేశాను అనుకుని ఆ విమానాన్ని అక్కడే వదిలేసి, అంటే మళ్ళీ వీడికి శాప విముక్తి అయ్యేదాకా ఆ విమానం అక్కడే ఉంటుంది, ఆ విమానం ఇక కదలదు. అక్కడి నుంచి కాలినడకలు వచ్చాడు, కాళ్ళు బొబ్బలెత్తిపోయాయి. హాయిగా విమానంలో తిరగడం ఏమిటి దేవతా రూపంలో, ఇప్పుడు మానవ రూపంలోకి పడిపోయి శాపం వల్ల కాళ్ళకు బొబ్బలు ఎక్కుతూ ఉండగా నడిచి 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 నానాయాతన పడి ఈ గోకర్ణానికి వచ్చాడు. వాడు అదృష్టవశాత్తు దారిలో ఎన్ని ఇబ్బందులు పడినా మొత్తం మీద ఈ క్షేత్రానికి వచ్చాడు. మరొక అదృష్టం కూడా పట్టింది వాడికి, ఏకాదశి పర్వదినన్నాడు వచ్చాడు. ఏకాదశి నాడు సైకతలింగాన్ని సముద్ర తీర ప్రాంతంలో చేత్తో స్వయంగా మెత్తగా ఇసుకని పిసికి అందులో ఉన్న రాళ్ళు గవ్వలు తీసేసి అందంగా తయారు చేశాడు. ఇసుకలో రకరకాల గవ్వలు, నాచుగొల్లలు, నత్తగొల్లలు ఉంటాయిగా, అవన్నీ తీసేసి మంచి ఇసుకతోటి నీళ్లలో కలిపి లింగం చేసి ఆయన మహామంత్రవేత్త గనక మహన్యాసం తానే చెప్పుకుని అభిషేకం చేశాడు. అభిషేకం చేస్తుండగా కొంచెం లింగం మిగిలిపోయింది, మిగతాదంతా నీళ్ళ కొట్టుకుపోయినా. దాని మీద పత్రి పెట్టి వెనక్కి చూడకుండా ముందుకు నడిచాడు. వాడు అలా వెళ్ళాడు, సముద్రుడు వచ్చి పెద్ద కెరటంతో ఈ మిగిలిన లింగాన్ని సముద్రంలో కలిపేశాడు. అప్పుడు వాడికి అర్థమైంది, అమ్మయ్యా ఇహ నా పాపం పోయింది, ఇప్పుడు నేను ఉత్తరాసుడిగా పుట్టినా శాప విముక్తి పొందుతాను అనుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి వాడు విద్యాధర లోకాన్ని విడిచిపెట్టి భూలోకంలోనే తిరిగాడు. త్వష్ట అని ఒక ప్రజాపతి ఉండేవాడు ఆ కాలంలో. ఈ త్వష్ట అనే ప్రజాపతికే మరొక పేరు, చాలా గొప్ప పేర్లు, మయుడు అని కూడా పిలుస్తారు. అంటే దానవులకి కొంతకాలం శిల్పిగా కూడా ఉండేవాడు ఈ త్వష్ట, చాలా గొప్పవాడు ఆయన, మంత్రవేత్త. ఆయన ఒక రోజున మట్టిని బాగా నలిపి యజ్ఞగుండంలో కాల్చి దానికి మూడు తలలు పెట్టి అందమైన పురుషుడిని తయారు చేశాడు. చూస్తూ ఉండగా పురుషుడికి ప్రాణం వచ్చేసింది. మయుడు అంత గొప్పవాడు ఆ త్వష్ట. దాంతో ఆ విశ్వకర్మ యొక్క ప్రభావంతో బొమ్మ మూడు తలలు కలిగిన ఒక పురుషుడిగా మారిపోయింది. ఆ పురుషుడికి ఒక తలయమో దక్షిణం దిక్కుకి, ఒక తలయమో ఉత్తరం దిక్కుకి, ఒక తలయమో తూర్పు దిక్కుకి చూస్తూ ఉండేది. త్రిశిరుడు అని పేరు పెట్టాడు ఆయనకి. ఈ త్రిశిరుడు చాలా అందంగా ఉండేవాడు. తండ్రి నన్ను ఎందుకు సృష్టించావంటే, నువ్వు సకల మంత్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, షడంగాలు అన్నీ నేర్చుకో అనగానే అన్నీ నేర్చుకున్నాడు, మహామంత్రవేత్త అయ్యాడు. కొద్ది రోజుల పాటు నువ్వు రాక్షసులకి పాఠం చెప్పు అన్నాడు త్వష్ట. దాంతో రాక్షసుల్ని పిలిచి వారందరికీ గురువయ్యి, అప్పుడు శుక్రాచార్యుడు ఇక్కడ లేడు. శుక్రాచార్యుడు ఆ సమయంలో మృత సంజీవని విద్య కోసం శివుడి కోసం తపస్సుకి వెళ్ళాడు. ఆ కథ తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం రాక్షసులు గురువు లేడు, నువ్వే గురువు అవ్వమంటే ఈ త్వష్ట ప్రజాపతి రాక్షసులకి గురుత్వం వహించాడు, వారందరినీ అనుగ్రహించాడు. ఆ కాలంలో ఒకనాడు స్వర్గలోకంలో ఇంద్రుడు సింహాసనం మీద కూర్చుని అప్సరసల యొక్క నాట్యాలు చూస్తూ ఉండగా దేవగురువు బృహస్పతి సభలోకి వచ్చాడు. ఇంద్రుడికి ఈ మధ్యకాలంలో ఆయనకు కూడా అహంకారం వచ్చింది. ఈ అహంకారం ఎప్పుడొస్తో తెలియదు, ఒక్కొక్కప్పుడు సంపదల వల్ల లేక గురువు గారికి దగ్గరయ్యామనే ఉద్దేశంతో ఏదో ఒక కారణం చేత అప్పుడప్పుడు అహంకారాలు పడతాయి. అందుకే ఎప్పటికప్పుడు గురువులకి దగ్గరయ్యే కొద్ది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలండి. భగవంతుడికి ఎంత సన్నిహితంగా పెడతామో అంత జాగ్రత్తగా ఉండాలి. గుళ్ళో అర్చకుడిగా ఉండేవాడు జాగ్రత్తగా ఉండకపోతే ఇంకా ప్రమాదం. దూరంగా ఉన్నవాడి కంటే దగ్గరగా ఉన్నవాడు పొరపాటు చేస్తే అపరాధానికి శిక్ష ఎక్కువగా ఉంటుందన్నమాట. పాపాత్ముడు పాపం చేస్తే అన్ని పాపాలతో పాటు అది కొట్టుకుపోతుంది, కానీ పుణ్యాత్ముడు పాపం చేస్తే అంత తేలిగ్గా కొట్టుకుపోదు. బయటవాడు దొంగతనం చేయడం కంటే బ్యాంకులో ఉన్న ఎంప్లాయీ కట్టెత్తుకుపోతే వాడు నెత్తి మీద మొట్టికే పడతారు. ఎంప్లాయీస్ తప్పు చేయడం ఇంకా నేరం అన్నమాట. అందువల్ల అనుక్షణం గురువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని తెలిసినప్పటికీ కూడా ఇంద్రుడు ఈ మధ్యకాలంలో అహంకారం దానికి తోడు మద్యపానానికి కూడా అలవాటు పడిపోయాడు. దాంతో ఏం చేశాట, గురువుగారు సభలోకి వస్తే టీవీగా కాలు మీద కాలేసి కూర్చుని, ఈ బోడి గురువు నా వయస్సు ఎంత, వాడి వయస్సు ఎంత, నేనే గొప్పవాణ్ణి అని అజ్ఞానంలో పడిపోయాడు. నిజంగా ఇంద్రుడు వయస్సులో గురువు గారి కంటే పెద్దవాడే. ఇంద్రుడు ఎప్పుడో అతిథికి పుట్టాడు, బృహస్పతి ఏమో అంగిరసుడికి పుట్టాడు. కాబట్టి ఒక విధంగా వయస్సులో చూస్తే గురువుగారు చిన్నవాడు, కానీ గురువుగారికి వయస్సు ఏమిటండి? అందుకే గురువుల దగ్గర వయస్సును చూడకూడదు సుమా, చాలా ప్రమాదమా. గురువుకి వయస్సుతో కానీ రూపంతో కానీ ఇంక దేంతో సంబంధం, ఒక జ్ఞానముతో మాత్రమే. ఆయన మంత్రవేత్త, మనకు మంత్రం ఇచ్చాడు. వాడు ఎంత చిన్న కుర్రాడైనా వాడిని పూజించవలసిందే. లేకపోతే మేధాదక్షిణామూర్తి గురువుగారు చిన్నవాడేమిటి, శిష్యులు ముసలాళ్ళు ఏంటి? ఈ లోకంలో మీరు చూడండి, ప్రాచీన కాలపు గురువులందరూ శిష్యుల కంటే చాలా చిన్నవాళ్ళు. వయస్సుతో ఏమీ సంబంధం లేని వాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు గురువు మాత్రమే. బాలుడయ్యును పూజ్యుండు పండితుండు. అందుకని నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, నాకు 90 ఏళ్ళు ఉన్నాయి, మా గురువు గారికి 40 ఏళ్ళే ఉన్నాయి, 25 ఏళ్ళే ఉన్నాయి, కాబట్టి ఒరే గురువు అని పిలుస్తానని ఎవరన్నా అన్నారా, వాడిని వెంటనే ఏం చేస్తాడు, సరే నడు అని యమధర్మరాజు గారు పట్టుకుపోతాడు. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయో నిశతంగత్వా చండాలత్వమవాప్నుయాత్. గరుడ పురాణంలోనూ చెప్పారు ఈ శ్లోకం, పరాశర సంహితలోనూ చెప్పారు. ఒక్క అక్షరం ఇచ్చినా గురువుగారు గురువుగారే. గురువుగారు 100 మంత్రాలు చెప్పక్కర్లా, ఓం మనమన్నాడు అన్నాం అంచేత ఆయన గురువే. మంత్రం అంటే ఎంత ఉంటుంది అనుకుంటున్నారా? అక్షరం రూపంలో మంత్రం ఇవ్వచ్చు, 10 అక్షరాలు ఇవ్వచ్చు, 15 అక్షరాలు ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు ఆయన గురువుగారు. మొత్తం మీద గురువుగారి దగ్గర నువ్వు ఒక్క అక్షరం విన్నా, ఒక్క అక్షరం మంత్రంగా పొందినా ఆ గురువుని భక్తితో పూజించవలసినది. ఒక్క అక్షరం ఇచ్చినా ఆ గురువుని నువ్వు తిరస్కరించావంటే అటువంటి వాడు స్వయోనిశతంగత్వా 100 జన్మలు కుక్క జన్మెత్తుతాడు ముందు. వీధి కుక్కలు బొచ్చు కుక్కలుగా కదవాళ్ళు, కాస్త బొచ్చు కుక్కలుగా పుట్టినా పర్వాలేదు, అందంగా హాయిగా కారుల్లో మనతో పాటు తిరగచ్చు. ఫ్రంట్ సీట్లో ఏసీ కారులో కూర్చుని వెళ్ళే కుక్క కొంతవరకు నయ్యాం, కానీ ఇది ఎలా కాకుండా చచ్చు కుక్కగా, పుచ్చు కుక్కగా, కుంటి కుక్కగా, నడ్డి కుక్కగా, ఒళ్ళంతా రోగాలతో ఉన్న కుక్క కింద పుట్టి కన్ను కాలు పోయి ఎవడో కాలు విరగొడితే వీధుల్లో కుయ్యం కుయ్యం అని తిరుగుతూ చచ్చిపోతాడు. అలా ఒక జన్మ కాదట, 100 జన్మలు ఎత్తుతాడు. అలా 100 జన్మలు కుక్క జన్మ ఎత్తాక చండాలుడై పడతాడు. ఆ తర్వాత కుంటి జన్మ గుడ్డి జన్మ అబ్బోయి ఎన్ని జన్మలో ఎప్పటికి విముక్తి అవుతుందో తెలియదు. అందుకే అప్పుడప్పుడు చూసారు ఉపన్యాసం మధ్యలో కుక్కలు వస్తూ ఉంటాయి, మీరు చూశారు లేదో, శ్రీశైలంలో అలాగే ఒక కుక్క వచ్చింది, అలాగే అప్పుడప్పుడు నైవిశారణ్యంలో కుక్క వచ్చేది. ఈ కుక్కలు ఎవరనుకుంటున్నారు, పూర్వం మంత్రోపదేశం పొంది గురువుగారి దగ్గర తేడాపడా చేసి కుక్క జన్మెత్తి ఆ పాప ప్రాయశ్చిత్తానికి వస్తాయన్నమాట. మళ్ళీ మధ్యలో పిల్లులు కూడా అప్పుడప్పుడు వస్తాయి, చూసారా ఎవరనుకుంటున్నారు వీళ్ళంతా, ఇలాగే పురాణం విని బయటికి వెళ్ళాక గురువుగారిని వాడి మొహం అలాగే చెబుతాడు అని తిట్టిన వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళు పిల్లులుగా గోడ మీద బల్లులుగా మంచంలో నల్లులుగా ఇలా పుట్టి ఆ తర్వాత ఎప్పటికో మళ్ళీ ఇలా పురాణం జరుగుతున్నప్పుడు వచ్చి పక్కన కూర్చుని విని పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటాయి అవన్నీ కూడా. అందుకని గరుడ పురాణంలో ఇంత స్పష్టంగా స్వయోనిశతంగత్వా చండాలత్వమ వాప్నుయాత్. గురుం హుం కృత్య తుం కృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. గురువుగారు ఏదైనా చెప్పిన వెంటనే నేను ఎందుకు చేస్తాను, మీరేమనుకోండి, మీ మాట వినను అని ఎప్పుడు అనకండి. అసలు గురువుకి ఎదురు చెప్పకూడదు. హుంకృత్య అంటే హుంకరించడం, ఎదురు చెప్పుట. తుంకృత్య తక్కువ చేయటం. మా గురువుగారికి ఏమీ రాదు, నాకు బాగా వచ్చు, మా గురువుగారి కంటే నేను గొప్పవాణ్ణి, గొప్పదాన్ని, నాకు డబ్బుంది, అసలు నేను లేతే గురువుగారిని ఎవరు పైకి తీసుకొచ్చారు, వీడు లేకపోతే గురువుగారిని ఎవడో పైకి తీసుకురాలేడు పాపం, వీడు పైకి తీసుకురావడానికి గురువుగారిని పిచ్చమాటలు కాకపోతే ఇవన్నీ తెలియక మాట్లాడే పుచ్చు మాటలు అనమాట. అది తుంకృత్య తక్కువ చేయటం అంటే గురువుగారి మాటను ఉల్లంఘించడం, హుంకరించడం, తక్కువ చేయటం. ప్రత్యేకంగా ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి, గురువుగారి ఆజ్ఞను ఉల్లంఘించిన అరణ్యే నిర్జలే దేశే మంచినీళ్లు పుట్టని అడవిలో బ్రహ్మరక్షో భవిష్యతి, బ్రహ్మరాక్షసుడై పుడతాడు. ఎవరికైనా బ్రహ్మరాక్షసుడై పుట్టాలి, మంచినీళ్లు దొరకని అడవిలో అక్కడ మంచినీళ్ళు లేక అలమటించిపోవాలని కోరుకుంటే చేయొత్తండి, వెంటనే బయటికి వెళ్ళిపోయి టపాటపా నన్ను నాలుగు తిట్లు తిట్టేయండి, గొడవ వదిలిపోతుంది అనమాట. ఈ విధంగా బ్రహ్మరాక్షసుడై పుడతాడు. ఇవన్నీ తెలుసు అయినప్పటికీ ఆ సమయంలో తాగి ఉన్నాడు. అధికారం అనే ఒక మత్తు ఒకటి ఉంది చెప్పాను, ఒక్కొక్కప్పుడు కాలప్రభావం. ఎంత జ్ఞానికైనా కాలప్రభావంతో అజ్ఞానం కలుగుతూనే ఉంటుంది. అన్నిటికీ కాలమే మూల కారణం. గురువుగారు రాగానే లేవకుండా అలా కూర్చున్నాడు, బోడి గురువుగారు వస్తే నేను లేవడం ఏమిటి అని. పాపం గురువుగారు చిన్నబోయాడు. కనీసం ఆసనం ఎవరైనా ఇస్తారేమో చూస్తే అన్ని ఆసనాలు ఎవరికి వాళ్ళు ఆక్రమించి కూర్చున్నారు. గురువుగారు కూర్చోవలసిన సీట్ లేదు. గురువుగారి సీట్లు అసలు కూర్చోకూడదండి. అందుకే మీరు చూశారో లేదో, ఎన్నిసార్లు పురాణం చెబుతున్న సత్యనారాయణ గారు ఈ సీట్లో కాకుండా కింద కూర్చొని చెబుతున్నారు. ఇందులో కూర్చోవడం ఈ 7 రోజులు దోషం అనమాట. ఈ 7 రోజులు ఒక నియమం ఉంటుంది, అయిపోయాక ఈ కుర్చీ తీసి కింద పెట్టేస్తే ఎవడన్నా కూర్చోవచ్చు, అది వేరే విషయం. అదే గురుపీఠాలలో అయితే, గురుకులాల్లో అయితే ఒకసారి గురువుగారు కూర్చున్న ఆసనం ఆయనకి అట్టేబెట్టి మళ్ళీ ఇంకొకడు కూర్చోకూడదు. గురువు, గురుపత్ని, గురు సంతానము తప్ప ఆ పీఠంలో మరొకరు కూర్చోకూడదు. వ్యాసపీఠంలో వ్యాసుని యొక్క వారసులు మాత్రమే కూర్చోవాలి, ఎవరు పడితే వాడు కూర్చోకూడదు. అవన్నీ నియమాలు, అన్ని పురాణాలు వింటూనే ఉంటారు, అయినా మర్చిపోతూ ఉంటారు జనాలు. పాపం గురువుగారి సీటు బృహస్పతి సీట్ అని అసలు ఇప్పి పెడతారు కదా విఐపి సీట్లు, ఆ సీట్లో కూడా ఎవడో కూర్చున్నాడు. దాంతో పాపం బృహస్పతి ఇంకెవరన్నా సీట్ ఇస్తారేమో చూశారు. ఎన్ని చూసినా ఒక్కడు మాట్లాడడం, అప్సరసల నృత్యం, ఇంద్రుడు మాత్రం బోడి గురువు అన్నట్టుగా చూడడం. దాంతో పాపం చిన్నపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి అదృశ్యం అయిపోయాడు ఎవరికీ కనపడకుండా. ఇలా గురువుగారు వెళ్ళారో లేదో వెంటనే ఇంద్రుడికి ఎడమకన్ను ఎదిరింది, వణుకొచ్చింది. రాక్షసులంతా కొమ్మక్కై దండయాత్రకి బయలుదేరారు అదే సమయంలో. ఇప్పుడు మళ్ళీ భయం వేసింది. రాక్షసులు దండయాత్రకు వచ్చారంటే ఇంతకాలం వీడు తన శక్తితో చేయించలేదు, గురువుగారి మంత్రశక్తితో చేయించాడు. ఇప్పుడు గురువుగారు లేరు, అందుకని పరుగు పరుగున ఇంటికి వెళ్ళిపోయి అమ్మా తారాదేవి గురువుగారి పాదాల మీద పడ్డానికి వచ్చానని కానీ ఏమైపోయాడో తెలియదయ్యా, ఈ మధ్యన మా ఆయన వారం రోజులుగా కనపడటంలా నాకే కనపడటం లేదని ఆవిడ అదృశ్యం అయిపోయాడని ఎవరికీ చెప్పకుండా. దాంతో ఇంద్రుడు గితగితలాడిపోయి అయ్యో గురువుగారిని ఎంత పొరపాటున నేను ధిక్కరించాను, మహాపాపం చేశాను, గురునిందా పాపం నుంచి విముక్తి పొందడం అంత తేలిక కాదే, ఇప్పుడు రాక్షసులు దండయాత్రకు వస్తున్నారు, ఈ భయంకర రక్ష సమూహం నుంచి నన్ను రక్షించేవాడెవడు అని ఏడ్చాడు. అలా ఏడుస్తూ తిరిగి వస్తుంటే దారిలో ఒకచోట 3 తలలతో ఉన్న త్రిశూరుడు కనపడ్డాడు, ఈ త్వష్ట ప్రజాపతి యొక్క కొడుకు. వెంటనే కాళ్ళ మీద పడి మా గురువుగారు లేరండి, గురువుగారు లేకపోతే రాక్షసుల బాధలోంచి బయటపడడం కష్టం, తమరే మాకు గురువుగా ఉండి నన్ను రక్షించండి, వీరు మహామంత్రవేత్త నాకు తెలుసు అన్నాడు. పాప ఆయన జాలిపడి సరే అని వచ్చి బృహస్పతి గారి ఆసనం మీద కూర్చున్నాడు. అంటే గురువుగారి పోస్ట్ పోయింది, కొత్త గురువుగారిని టెంపరీగా అడ్హాక్ పోస్ట్ అని అందులో పెట్టాడనమాట. ఇప్పుడు ఈ పోస్ట్లో కూర్చున్నాడు ఆయన. ఇక ఇక్కడ నుంచి గురువుగారు వచ్చారు కదా, దాంతో రాక్షసులు హడిలిపోయి యుద్ధం చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఈ గురువుగారిని సేవించాడు కొద్ది రోజులు భక్తితో. ఈ గురువుగారు ఒకప్పుడు మరి రాక్షసులకు కూడా గురువే కదా, అందుకని మధ్యలో పాత గురువుగారి దగ్గరికి వాళ్ళు వచ్చేవారు, రాగానే విజయీభవ అనేవాడు ఆయన. మళ్ళీ ఇంద్రుడు వస్తే విజయీభవ. దాంతో ఇంద్రుడికి మళ్ళీ కోపం వచ్చింది, వాడికి విజయీభవ అంటారు, నాకు విజయీభవాన్ని దీవిస్తారు, మీరు దీవించినటి దాంట్లో ఉన్న విజయం రాక్షసులక మాక అనగానే రే నేను గురువుని రా, గురువుకి పక్షపాతం ఎలా ఉంటుంది, దండం పెట్టినా దీవిస్తాడు, పెట్టకపోయినా అందరూ బాగుండాలంటాడు, ధనం ఇచ్చినా ఇవ్వకపోయినా పొగడినా తెగడినా యూట్యూబ్లో లైక్ కొట్టినా అన్లైక్ కొట్టినా మంచి కామెంట్ ఇచ్చినా దిక్కుమాలిన కామెంట్ ఇచ్చినా అంతా ఒకటే గురువులకి. మాకేం పొగడతలు లేవు, తెగడతలు లేవు, సత్కారాలు లేవు, చేత్కారాలు లేవు, తిరస్కారాలు లేవు, పురస్కారాలు లేవు, నమస్కారాలు అక్కర్లేదు, ఏ సంస్కారం ఉన్నా లేకపోయినా మేము దీవిస్తాం మా దగ్గరకు వస్తే అనగానే అలా కుదరదు, మీరు దేవతలకి గురువు కాబట్టి రాక్షసుల్ని మీ దగ్గరికి రానివ్వకూడదన్నాడు ఇంద్రుడు. ఆ ఒక్కటి అడక్కన్నాడు ఈయన. ఎన్ని చెప్పినా రాక్షసులకి రోజు ఆయన దేవనలు ఇవ్వడం, దాంతో ఈయనకి కంటకం అయిపోయింది. ఈతడు నాకు గురువుగా ఉంటూ నా దగ్గర ఉద్యోగం చేస్తూ వాళ్ళ బాగోగులు కోరుతున్నాడు, వాళ్ళు బాగుండాలంటాడా, ఇటువంటి గురువు గురువు కాదు నాకు బరువు, వీడికి దరువు వేస్తాననుకుని ఒకరోజున వచ్చి వజ్రాయుధంతో ఒక్క దెబ్బ కొట్టాడు మెడ మీద, ఢామ్ అనే శబ్దంతో కింద పడి చచ్చిపోయాడు ఈ త్వష్ట ప్రజాపతి కొడుకు విశ్వరూపుడు. ఆ వెంటనే పంచభూతాలు హాహాకారం చేశాయి, అమ్మో అమ్మో గురుద్రోహం గురుద్రోహం అన్నా పట్టించుకోలేదు. గురువుగారు పడిపోయాడు కానీ ఆయన మహాత్ముడు కదా, ఆయన ప్రాణం పోయినా శరీరం మాత్రం నవ్వుతున్నట్టే అలాగే ఉందట చంద్రబింబంలా వెలిగిపోతూ. వీడికి అనుమానం వచ్చింది, వజ్రాయుధం దెబ్బతిన్న గురువుగారు చచ్చాడా ఇంకా బతికే ఉన్నాడా, వీడు బతికితే ప్రమాదం మంత్రశక్తితో చంపేస్తాడు అనుకుని పక్కనే ఓ వడ్రంగి ఉన్నాడు. సంస్కృతంలో వడ్రంగిని తక్షకుడు అంటారు. ఆ తక్షుణ్ణి పిలిచి తక్షణం వీడి తలకాయలు మూడు నరికే గంటరగొట్టలతో అన్నాడు. వాడు కొంచెం తెలివైనవాడు, నువ్వంటే స్వార్థపరుడివి అందుకని గురువుగారిని చంపావు, నాకేం స్వార్థం ఉంది, నేనెందుకు చంపుతాను, చచ్చిన వాడి తలకాయలు నరకడం ఇంకా పాపం కదా, బతికుంటే చంపితే బ్రహ్మహత్య, చచ్చిన వాడి తలకాయలు నరిగితే శవహత్య, ఈ పాపాలు నేనెందుకు చేస్తానన్నాడు. నేను ఇంద్రుడిరా లోకాధిపతిని కాబట్టి ఆజ్ఞాపించాను చెయ్యమనగానే వెంటనే వీడు నాకేంటి అన్నాడు. చరిత్రలో లంచగొండులు ఎప్పుడూ ఉంటారు, ఈ బల్ల కింద చెయ్యి అనేది అప్పుడు కూడా ఉందన్నమాట. నాకేమిటి అనగానే ఈయన బుర్రగొక్కుని, సరే ఓ పని చేద్దాం, యజ్ఞం చేసినప్పుడల్లా ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమా అని ఋత్విక్కులు నాకు యజ్ఞంలో నెయ్యిని వేలుస్తారు, ఆ హవ్యంలో కొంత భాగం నీకు వాటా ఇస్తున్నాను, ఇక మీదట ఈ వడ్రంగులందరూ కూడా ఉలి సుత్తి గండ్రగొడ్డలి యజ్ఞగుండం దగ్గర పెట్టేటట్టు, అలా పెట్టినటువంటి తక్షకుల యొక్క కులమునందరికీ కూడా స్వర్గం వచ్చేటట్టు అనుగ్రహిస్తున్నాను. యజ్ఞగుండానికి సుర్కు సుర్వలు అని ఉంటాయి తెలుసుగా మీకు, ఈ సుర్కు సుర్వలు గొడ్డలతోటి చెట్టును నరికి తయారు చేయాలి, కాబట్టి సుర్కు సుర్వలు ఎవరు తయారు చేశారో అలాంటి వడ్రంగులందరికీ స్వర్గం వచ్చేలా అనుగ్రహిస్తున్నాను, యజ్ఞంలో మీకు వాటా వచ్చేలా చేస్తున్నాను అందరికీ కాదు మళ్ళీ. అందుకనే బజార్లో మనం సుర్కు సుర్వ కొని తెచ్చామంటే ఈ సుర్కు సుర్వ ఎవరు తయారు చేశారో మనకి తెలిసినా తెలియపోయినా వాడికి మాత్రం యజ్ఞంలో వాటా వెళ్ళిపోతుంది, వెంటనే వాళ్ళు గ్యారంటీగా మోక్షానికి ఎడతారు స్వర్గానికి. నీకు వరం ఇచ్చాను, నీకు నీ కుటుంబానికి స్వర్గం వస్తుంది, వేసేయి వీడిని అనగానే ఇంకేముంది వాడు ఆనందపడిపోయాడు, నరకానికి వెళ్ళక్కర్లేకుండా స్వర్గానికి డైరెక్ట్గా తీసుకుపోతానంటున్నాడు ఈయన అనుకుని గండ్రగొడ్డలతో ఆ మూడు తలకాయలు పటక్క నరికేశాడు. అప్పుడు జరిగిందో తమాషా, ఆయన తూర్పు వేపున్న ముఖంతో రోజు వేదం చదివేవాడు, ఆ ముఖంలో నుంచి అత్యంత పవిత్రమైన తైత్తరీయ పక్షులు వచ్చాయి. ఒక తలకాయతోటి రోజు సోమపానం చేసేవాడు, అంటే యజ్ఞంలో యజ్ఞం అయ్యాక సోమరసం అని ఒక రసం తాగుతారు, ఆ రసం తాగే దాంట్లో నుంచి కలవింక పక్షులు అంటే పిచ్చుకలు వచ్చాయి. మరొక తలకాయతో రోజు వచ్చిన వాళ్ళందరితో పిచ్చాపాటి సరదాగా మాట్లాడేవాడు అనమాట.